జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతి చరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురలిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాం మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జగన్మాత దివ్య విభూతి శ్రీమద్ దేవీ భాగవతం అనేటటువంటి ఒకనొక గ్రంథంగా వేదవ్యాసుని చేత తీర్చిదిద్దబడింది. దేవీ భాగవతం అంటే ఏమిటో నిన్న కించిత్ దాని నిర్వచనం చెప్పాను. భగవత ఇదం భాగవతం అంటే భగవంతునికి సంబంధించినది అని అర్థం అన్నమాట. భాగవతం అనే శబ్దానికి అర్థం ఏమిటంటే భగవంతునికి సంబంధించినది. భగవంతుడు అనేక రూపాలు ఎత్తాడు, అనేక లీలలు చేశాడు. వీటన్నిటినీ వివరించే గ్రంథానికి భాగవతము అని పేరు. భగవంతుడు అక్కడే ఉంటే భాగవతంలో అవుతుంది. భగవద్భక్తులు ఉంటేనే అసలు భగవంతునికి విలువ. ఆయన ఎప్పుడు నువ్వెక్కడున్నావు అని ఎవరైనా అడిగితే నా భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అంటాడు. ఇప్పుడు మిల్పిటాసులు ఎందుకున్నాడంటే వీరందరూ నిజమైన భక్తులు కనుక. నెత్తి మీద బొప్పి కట్టినా బప్పి వచ్చినా విడిచిపెట్టకుండా నా కోసం వచ్చారు అంటే నా మీద భక్తి కదా, భగవంతుని మీద భక్తే కదా, మీకు సందేహం లేకుండా. ఇటువంటి భక్తులు ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. అందుకనే భాగవతం అంటే రెండవ నిర్వచనం భాగవతానావిధం భాగవతం. భాగవతులు అనగా భగవద్భక్తులకు సంబంధించిన కథలతో విశేషములతో కూడినది కనుక భాగవతం. దీనికి పూర్తిగా శక్తి ఆధారమైతే అంటే దేవి అనే శబ్దానికి నిజానికి దివ్ అనేటటువంటి ధాతువు నుంచి దేవి పుట్టింది. అంతటా వ్యాపించి ఉన్న ప్రేమ మాత్రమే కలిగిన శక్తికి దేవి అని పేరు. ప్రేమైక స్వరూపిణైన అమ్మవారికి సంబంధించిన భక్తుల కథ కనుక దీనికి దేవీ భాగవతం. శ్రీమద్దేవి భాగవతం అని మళ్ళీ ఎందుకు చేర్చారు? శ్రీమత్ అనేది అంటే ఇది ఎక్కడుంటే అక్కడ శుభము తప్ప అశుభం ఉండదు. ఈ గ్రంథం చదివితే శుభం, ఈ గ్రంథంలో కథలు వింటే శుభం. అసలు ఏమీ తెలియదు, మనకి భాష కూడా తెలియదు అనుకుందాం కాసేపు. అయినప్పటికీ ఈ పుస్తకాన్ని ఇంటిలో పెట్టుకుని కనీసం ఉత్సవమూర్తిని పూజించినట్టు పూజించినా సుఖమే. పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్థం చ కామం చ మోక్షం చ లభతే నరః. వేదవ్యాసుల వారు దేవీ భాగవత మహాత్మ్యాన్ని ప్రారంభంలో రాస్తూ రాస్తూ ఏమన్నారు, నాయన నీకు చదువు రాకపోయినా చెప్పింది వినడం చేత కాకపోయినా కనీసం ఈ పుస్తకాన్ని నీ ఇంట్లోకి తీసుకెళ్ళి పూజామందిరంలో పెట్టి పూజించు. యద్గృహే ఏ గృహమునందు భాగవత పుస్తకము పూజితం పూజింపబడుతుందో అటువంటి గృహములో ఉన్నటువంటి వారికి మొదట ధర్మం లభిస్తుంది. ధర్మం లేకపోతే మనిషి ఎప్పుడు ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా చిట్ట చివరికి శాంతి పొందలేడు, శుభం పొందలేడు. అందుకే అన్నిటికంటే ప్రాధాన్యం ధర్మమునకే ఇవ్వాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి.
మీరు ఎప్పుడైనా చతుర్విధ ఫల పురుషార్థాలలో మొదటి పురుషార్థం ధర్మమే. మనిషికి, జీవికి, అందరికీ ఒక ధర్మం ఉన్నది. పురుగులకి ప్రత్యేకమైన ధర్మం ఉన్నది. నాలుక్కాళ్ళ జంతువులకి వాటి ధర్మం వాటికి ఉన్నది. ఎగిరే పక్షులకి వాటికి ధర్మం ఉన్నది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక ధర్మం ఉన్నది. మానవులకి బుద్ధి అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంది కనుక, విచక్షణ జ్ఞానం ఉంది కనుక వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ధర్మం ఉన్నది. తక్కిన వాళ్ళకంటే మానవులకి ఎక్కువ ధర్మాలు ఉన్నాయి, ఎందుకంటే వీటిలో విచక్షణ ఉంది కనుక. పాపం పశువులకి పెద్దగా విచక్షణ ఉండదు కనుక, మాట్లాడలేవు కనుక అక్కడ విచక్షణ అంటే. వాటికి కొన్ని ధర్మాలు తక్కువగా పెట్టాడు. పశువులకి బట్టలు కట్టుకోకర్లా, కానీ మానవుడు బట్టలు కట్టుకోకుండా తిరుగుతారంటే ఎలా కుదురుతుంది? ఏదో కొన్ని చోట్ల లాంగ్ బీచ్లో అయితే ఎలా అయినా తిరగచ్చు, ఒక్క బెత్తిని గుట్ట మాత్రం ఉంటే చాలు. అలాగా అన్ని చోట్ల కుదరదు. కాబట్టి మానవ ధర్మం వేరు, పశు ధర్మం వేరు. అందులో మానవులకి ప్రత్యేకంగా నాయన తల్లి తండ్రి వీరిని గౌరవించు. ఏదో ఏడాదికి ఓ రోజు మాతృదినం అనే పేరుతోటి ఆ ఒక్కరోజు ఎంత పిండం పెట్టడం కాకుండా సర్వకాల సర్వావస్థల్లో పూజించు. తండ్రిని పూజించు. భార్యాభర్తలంటే మీ ఇద్దరి బంధం జాగ్రత్తగా నిలబెట్టుకోండి. పిల్లల్ని పోషించండి. ఈ పిల్లల్ని సరైన మార్గంలో నడపండి. పనికి వాళ్ళని సినిమాకి $30 పెట్టి టికెట్ ఇచ్చి బ్లాక్లో వాళ్ళకి పంపించకండి, పాడు చేయకండి. అందులో $5 ఖర్చు పెట్టి గుళ్ళోకి వెళ్ళి దీపారాధన చేయండి. ఏదో ఆ వంకతో వచ్చి కాసేపు పురాణం వినండి. ఇవన్నీ నేర్పాలి పిల్లలకి. ఇవన్నీ తల్లిదండ్రుల ధర్మాలు. ఇలా సకల ధర్మాలు జీవుల కోసం వేదవ్యాసుల వారు నిర్వచించారు. వీటిల్లో చాలా భాగం మనం పాటించగలం, పెద్ద కష్టమేం కాదు. చాలామంది ఈ యుగంలో ధర్మం ఎక్కడ పాటిస్తామండి, ధర్మం ఎక్కడ ఉందండి అంటున్నారు, కానీ అది భ్రమ. ఏ యుగంలో అయినా ధర్మం ధర్మమే. ఈ యుగంలో నీకు ఇష్టమైనవి పాటిస్తున్నావా లేదా? నీకు నిద్ర వచ్చింది, నిద్రపోతున్నావా లేదా? మానవ ధర్మం నిద్ర అదే నేను పాటించానండి అనవే. అక్కడ మాత్రం దర్జగా పడుకుని నిద్రపోయి ఆదివారం 10 లేవు, ఆ ధర్మం పాటించగలుగుతున్నావు. పురాణం వినడానికి మాత్రం టైం సరిపోవటం లేదండి. అంటే అలాగా అలా ప్రతి వ్యక్తికి కొంచెం ప్రయత్నం చేస్తే ధర్మం పాటించడం పెద్ద కష్టమే కాదు, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. కాబట్టి ధర్మం ఉపయోగపడేది, నాశనం లేకుండా మనిషిని రక్షించేది, ఆరోగ్యం ఇచ్చేది, ఆనందం ఇచ్చేది. ఈ ధర్మము ద్వారా అర్థమును సాధించాలి. అర్థం కూడా సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా సంపాదిస్తే అది ఎంత ఆనందం కలిగిస్తుందండి. ధర్మము లేని అర్థం అనర్థానికి మూలం. పాపాత్ములు కోట్లు కోట్లు సంపాదిస్తే వాళ్ళ పిల్లలు బతుకుతున్నారా? ఇంట్లో ఎవరికైనా సుఖం ఉందా, శాంతి ఉంటుందా? చివరికి పోయి వాళ్ళు మాత్రం ఏమి బాగుకుంటున్నారు చెప్పండి? ఎన్ని సంపాదించినా ఓ పొద్దునుంచి సాయంకాలం దాకా భగవంతుణ్ణి మాం పాతు నన్ను రక్షించు అనుకుండా ఎంతసేపు పాంతు పాంతు అంటూ డబ్బు కనుక అతను పడితే చివరికి వచ్చరికి వీడు అంతు చూసినప్పుడు భగవంతుడు ఇవేమి కూడా రావడంలా. కాబట్టి అర్థం కూడా ధర్మంతో సాధించాలి. ఈ రెండింటితో కూడిన కామం కోరిక ఉత్తమోత్తమమైనది. కోరికలు ఎప్పుడు ధర్మ అర్థములతో కూడినవి ఉండాలి. ఇవి కూడా సహేతుకమైన కోరికలు అయి ఉండాలి. పవిత్రంగా ఎంత సంపాదించినా పర్వాలేదట, కానీ ఈ సంపాదన దేశానికి తనకి అందరికీ ఉపయోగపడాలట. డబ్బు సంపాదించొద్దని ఏ పురాణం చెప్పలేదు సుమా. వేదములు ఏమున్నాయో తెలుసా? అర్థముతో లోకాలను జయించు అంది. లోకాలను జయించాలంటే సంపేమని కాదు సుమా, బాంబులేసి లోకంలో అందరి ప్రేమని చూరగను. నువ్వు డబ్బు సంపాదించవు, మంచి కంపెనీ పెట్టు, 100 ఉద్యోగం అయ్యి అనేక ధర్మ కార్యాలు చెయ్యి. అసలు డబ్బు సంపాదించేటప్పుడు ఇక నాకు చావు లేదనుకుని సంపాదించాలి. కానీ ఖర్చు పెట్టేటప్పుడు ఇంకో క్షణం తర్వాత నేను బతకను అనుకుని ఖర్చు పెట్టాలి. ధర్మ కార్యక్రమాలకి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఇంకొక అరక్షణం తర్వాత నేను బతకనేమో అని అనుకుని ఖర్చు పెట్టాలి. వాటి ధర్మములకి అనవసరంగా తాగి తందనాలాడి ఖర్చు పెడితే 200 స్పీడ్తో వెళ్ళి ఏ పిల్లలు కొట్టుకుంటే ఆ తర్వాత వాడికి ఇల్లు ఉండదు, జీవితమే ఉండదు. కాబట్టి ఏ రకంగా చూసినా కామము కూడా ధర్మబద్ధంగా సరైన అర్థముతో కూడినదై ఉండాలి. అందుకని ధర్మం ఉండాలి, అర్థం ఉండాలి, కామం ఉండాలి. ఈ మూడే కాదు, మోక్షం ఇంకా అవసరం. మోక్షం అంటే చావుది కాస్తుమా. మనిషికి సంసార వ్యామోహం తొలగిపోవాలి. ఏ వస్తువు మీద, ఏ జీవి మీద మితిమీరిన ఆసక్తి ఉండకూడదు. ఈ ఆసక్తే మళ్ళీ జన్మకి మూల కారణం. మనం దేనిని తలుచుకుంటూ చచ్చిపోతే ఆ రూపం ఎత్తుతాం. చివరి రోజుల్లో నాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కుక్క ఉంది, కుక్కని ఎలా పెంచను, కుక్క 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 అని బట్టి వచ్చే జన్మలో ఆ ఇంటి ముందు కుక్క అయిపోయి భౌ భౌ అని ఆ ఇంటికి ఎదురుకుంటే కాపలా కాస్తాడు పాపం. పాప ఇంట్లో వాడికి తెలియదు వీడు మనవాడేనని. నిజంగా జరిగింది. అందుకని నాకు ఓ శిష్యుడు ఉండేవాడు, వాడు కుక్క జన్మ ఎత్తి శ్రీశైలంలో దర్శనం ఇచ్చాడు పాప. వాడు భౌ భౌ అంటుంటే నాకు అనుమానం వచ్చింది. ధ్యానంలోకి వెళ్తే వాడు కుక్క, వాడికి ఇంటి మీద పిచ్చి పెట్టి అస్తమాన ఇల్లు 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 అని ఇల్లు అస్తమాడు బూజు దులిపి రంగులేయించి ఎవరైనా ఇంట్లోకి వస్తే గోడకు దారబడి ఇచ్చేవాడు కాదు. మీరు గోడకు దారబడితే మీ తలకున్న నూనె వెళ్ళి దానికి తగులుకుంటుందండి. బోల్డ్ అంత డబ్బు పెట్టి రంగేయించాను, ఆ రంగు అంతా పాడైపోతుంది అని భయపడేవాడు పాపం. ఈ విధంగా కొంప మీద పెచ్చతో వండేవాడు. ఆ తర్వాత ఈ ఇంటిని రక్షించడానికి ఒక కుక్కను పెంచాడు. చచ్చిపోయేటప్పుడు ఈ కుక్క మీద వ్యామోహం పెరిగిపోయింది. అందుకని కుక్క 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 అని చచ్చిపోయాడు. కుక్క తిప్పుకోకుండా చచ్చిపోయాడు కుక్క కుక్క అని. పాప కుక్కయి పుట్టాడు. ఇప్పుడు వాడు కుక్కయి పుట్టాడని ఇంట్లో వాళ్ళకి తెలియక వాడు ఆవుడు కొట్టింది, బతుకుండా కొట్టలేకపోయింది, ఇప్పుడు కొట్టింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మనం దేనిని తెలుసుకుంటామో, యాంతే మతి సాగతి అంతే అంటే చిట్ట చివర యా మతి ఏది నీ బుద్ధిలో ఉందో సా అదే గతి నీకు దిక్కు. నువ్వు చివరి క్షణాలలో దేనిని తెలుసుకుంటావో అదే జన్మ నీకు వస్తుంది. చివరి క్షణాలలో దేన్ని ఎక్కువ తెలుసుకుంటాం మనం, దేని మీద ఎక్కువ వ్యామోహం ఉంటే తలుచుకుంటాం. అజామీయుడు నారాయణుడు అనే కొడుకు మీద వ్యామోహం వల్ల నారాయణాన్ని తలుచుకున్నాడు. అదే మనం ఎంతసేపు ఇల్లో ఇంకొక కుక్కో లేకపోతే పిల్లో, ఈ పిల్లుల్ని కుక్కల్ని పాములని పెంచేవాడు ఉంటారు, వాడు 24 గంటలు ఇళ్లలో వాటిని పెట్టుకుని ముద్దు పెట్టుకుంటారు. ఆ ముద్దు ప్రేమ ఎక్కువైపోయి హద్దులు దాటిపోయి చివరి రోజుల్లో వాటిని తలుచుకుంటే వాళ్ళు అదే అయిపోతారు. ఈ విధంగా ఏ వస్తువు మీద వ్యామోహం లేకుండా, ఆ వ్యామోహం వల్ల మళ్ళీ ఆ జంతువుగానో వస్తువుగానో పుట్టకుండా భగవత్ సంబంధమైన పవిత్ర జన్మ వచ్చేలా చేసే కార్యక్రమానికి, లేదా అసలు జన్మే లేకుండా చేసేటటువంటి పవిత్ర స్థితికి ముక్తి అని పేరు. అందుకని ఈ నాలుగు కూడా మనిషికి ఎప్పుడో ఒకప్పుడు అవసరం, లేకపోతే అలా పుడుతూనే ఉంటారు, మళ్ళీ పుడుతూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారు, చస్తూనే ఉంటారు, దీనికి అంతం ఉండదు. దీనికి జనన మరణ చక్రము అని పేరు. ఈ చక్రం నుంచి బయటపడడానికి కనీసం దేవీ భాగవతాన్ని పూజించు అన్నారు. పూజితం యద్గృహే నిత్యం శ్రీభాగవత పుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. ఈ నాలుగింటిని ప్రసాదించే పవిత్ర గ్రంథం ఇది. అందుకే వ్యాసుడు ఈ గ్రంథాన్ని సూతుని ద్వారా చెప్పించడమే కాకుండా తాను స్వయముగా చెప్పాడని చెప్పాగా మీకు నేను. స్వయంతు శ్రావయామాస జనమే జయభూపతిం. అవకాశం వచ్చినంత వరకు తను సొంతంగా చెప్పేవాటండో, ఇతరులకు ఇచ్చేవాడు కదండి దాన్ని. ఇతరులు చెబితే వాళ్లే మోక్షం పొందుతారు. అదే నేను చెబితే ఏమో, ఇంత వ్యాసుడి అవతారంలో ఉన్న నేను కూడా రేపు పొద్దున్నెప్పుడైనా మరో వ్యామోహంలో పడి పునర్జన్మలెత్తుతానేమో, ఇక నాకు పునర్జన్మ రాకూడదనే ఉద్దేశంతో అవకాశం ఉన్నప్పుడల్లా తాను సైగ వినిపించేవాడు. అందున ఆయన అదృష్టం బాగుండి ఆయన వంశంలో వాడైన జనమేజయుడు దొరికాడు ఆయనకి. వేదవ్యాసుని వల్ల అంబికకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండురాజు పుట్టాడు. ఆ పాండురాజు గారి కొడుకులు పాండవులు. పాండవులలో అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అంటే వేదవ్యాసుడికి ముమ్మనువాడు అనమాట. అందుకని ఆయన కూర్చోబెట్టి 9 రోజులు దీక్షతో, సంపూర్ణ దీక్షతో కదలకుండా కూర్చోబెట్టి భాగవతం వినిపించాడు, అమ్మవారి చరిత్ర అంతా వినిపించాడు. అందులో భాగంగా నిన్న మనం ప్రారంభించుకున్నది ఏమిటి, ఒకనొకప్పుడు శ్రీమన్నారాయణుని 2 చెవులలో నుంచి గులిమి పుట్టింది, ఆ కర్ణమలం నుంచి మధుకైటగులనే ఇంత రాక్షసులు పుట్టుకొచ్చారు. వాళ్ళ అమ్మవారిని స్వచ్ఛంద మరణం వరంగా కోరుకున్నారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు విర్రవీగారు, మనకి స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్నది కనుక చావు రాదు, మనకిగా మనము చావుని కోరుకోము, కోరుకోనంత వరకు మరణం రాదు, ఇక మరణాన్ని జయించామనుకుని హాయిగా నీళ్లలో తిరగడం మొదలుపెట్టారు, స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నాభిలో గాఢంగా నిద్రపోతున్న బ్రహ్మగారు తామర పువ్వుతో పాటుగా నీటి ఉపరితలం మీదకి వచ్చాడు. సముద్ర జలాల పైభాగంలోకి తామర పువ్వు వచ్చింది. ఆ తామర పువ్వు, తెల్ల తామర పువ్వు పుండరీకం వికసించింది. అందులో ఉన్న బ్రహ్మగారికి వెలుగు వచ్చింది. 4 ముఖాలతో ఉన్న బ్రహ్మ ఆయన. ఈ చతుర్ముఖ బ్రహ్మగారు ఇదివరకు తాను అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన విషయం అంతా మర్చిపోయాడు. నిద్రపోతే కొంతమందికి మతిమరుపు వస్తుంది, గాఢముగా నిద్రపోతే, సుషుప్తిలో గడిపోతే ఇంకా వాళ్ళకి ఏం జరిగిందో తెలియదట. బ్రహ్మ కూడా ప్రస్తుతం అయిపోయాడు. మీకేం చెప్పాను ఇంత పూర్వం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, అయినా ఇప్పుడు వీళ్ళు నైమిత్తికం అనే పేరుతో ఒక నిద్రలోకి వెళ్ళారు కనుక ఆయన కాసేపు అన్నీ మర్చిపోయి నేను ఎవరిని అనుకున్నట. కొంచెం సమయం పట్టిందనమాట. ఎవరైనా గాఢంగా నిద్రపోయిన వాడిని మెరుగు తెప్పిస్తే మనం, వాడు మళ్ళీ స్పృహలోకి రావడానికి కొంతసేపు పడుతుంది. కాస్త ఏ టీయో కాఫీయో పోస్తే అప్పుడు స్పృహలోకి వస్తారు మనవాళ్ళు. అయితే ఆయనకైతే జ్ఞానం అనే సుఖ పొయ్యాలి. ఆ పోసే రూపం ఏం జరిగిందో తెలిసినా బ్రహ్మగారు నేనేం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా ఈ మధుక ఇటుకులు నీళ్లలో ఈదుకుంటూ వచ్చేసి అమాంతంగా బ్రహ్మని పట్టుకున్నారు.
ఓరే నువ్వెవడవరా, మేం పుట్టడం నీళ్లలో పుట్టాం, నాచులాగా అందులో తెగ తిరుగుతున్నాం, అటు ఇటు ఈతలు కొట్టుకుంటూ నానా బాధ పడిపోతున్నాం. నువ్వేమో దజ్జాగా తామర పువ్వులు పొడిగా కూర్చున్నావా, నీళ్లలో నానా బాధ పడుతున్న వాడికి పొడిగా ఉన్నవాడిని చూస్తే ఈర్ష వస్తుంది. ఎప్పుడైనా చూడండి, ఉపన్యాసం అయ్యాక బయటికి వెళ్ళగానే గజగజలాడించే చలి సమయంలో ఎవడైనా కారులో వెచ్చగా కూర్చుంటే ఈ బయట ఉన్నవాడికి ఎంత మండుతుందో, మన కారు ఇంకా రాలేదే అనిపిస్తుంది. అంటే నేను చెప్పాను కదా, చలి అనే ఒక వస్తువుని ఇంకా తట్టుకోలేని నాలాంటి అర్భకులు. ఇంకా కొంతమంది అదృష్టవంతులు ఇక్కడికి వచ్చి అలవాటు పడిపోయారు, వాళ్ళ చర్మానికి చలి ఉండదు, వాళ్ళ గురించి పక్కన పెడితే మొత్తం మీద ఎప్పుడైనా సరే వీళ్ళేమో నీళ్లలో పుట్టి నీళ్లలో ఈదుకుంటూ నానాయాత్ర పడుతున్నారు, ఈ బ్రహ్మగారేమో దగ్గరగా తామర పూలు ఆసనంలో తెల్లగా కూర్చున్నాడు. అందుకని మండిపోయి, నేను నీళ్లలో తిరుగుతుంటే నువ్వు టీవీగా ఈ పుండరీకాసనం మీద కూర్చుంటావా, లే మాకు ఆసనం ఇచ్చి అన్నారట. ఉత్తిష్ట, లేచి మాకు ఆసనం దదాతు అన్నారు. అంటే ఆయన తెల్లబోయి, ఎలా ఇస్తామండి, ఏమన్నా నేను ఆక్రమించానా, నేను పుట్టడమే ఇందులో పుట్టాను, నాకు సిటిజన్షిప్ భయభక్తి వచ్చింది ఇందులో, నేను గ్రీన్ కార్డు నానా యంత్ర పడ్డాలు ఈ ట్రంప్లు జంపులు ఈ గొడవలు నాకు అసలు ఏంటి లేవు, నేను పుట్టడమే ఈ పుండరీకంలో పుట్టాను కనుక ఇది నా హక్కు, ఇది నా ఆసనం అండి అన్నాడు బాబు. ఆయన చెప్పింది కూడా ఎవరు, అందులోంచి పుట్టినవాడు అందులోనే ఉండగలడు, ఇంకో తోట ఉండలేడు. ఆయన అలా అంటే ఈ రాక్షసులు ఒప్పుకోరుగా, రాక్షసులు అంటే ఎవరుకుంటారు, ఇతరుల వాళ్ళలో ఎర్రజెండాలు పది ఆక్రమించేస్తారే వాళ్లే, వాళ్ళు కష్టపడి సంపాదించరు, ఎవరైనా సంపాదిస్తే వాళ్ళని అందులోంచి తరిమేసి వీళ్ళు దాన్ని అనుభవిస్తారు. పని చెయ్యకుండా సమ్మెలు చేసి మొత్తం అభివృద్ధిని నాశనం చేసి ఇతరులను చంపి వాళ్ళు ఆక్రమించే వాళ్ళంతా రాక్షసులు. ఇప్పుడు ఉన్నటువంటి వాడు ఎర్రజెండా పత్తేదనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, వీళ్ళు మూర్ఖులు, కష్టపడి మనం కూడా ఇలాంటివి సాధిద్దాం అనుకోరు. అలా అనుకోకుండా బ్రహ్మ ఈ ఆసనం మాకు ఇచ్చేయి అన్నారు. ఆయన ఇవ్వనన్నాడు, ఇవ్వకపోతే తంతం లేదా మాతో యుద్ధానికి రా అంటే. ఇప్పుడు బ్రహ్మగారి పరిస్థితి ఏంటంటే, తంతం యుద్ధానికి రా అంటే యుద్ధానికి వెళతాడు, ఆయన వేదాలు చదువుకున్న పండితుడు, చక్కగా వేదం చదవమంటే చదువుతాడు, కానీ వేదం చదివామంటే బాక్సింగ్ రమ్మంటే ఏమొస్తాడు, ఆ పని వేరే వాళ్ళది. అందుకని ఆయన అన్నాడు, తప్పునైనా నేను యుద్ధం చెయ్యకూడదు, సృష్టి రహస్యం ఎరిగిన వాడిని, సృష్టి చెయ్యవలసిన వాడిని, వేదాలన్నిటినీ నేను లోకంలో వ్యాపింపజేసేవాడిని, కాబట్టి నాలాంటి వాడితో సృష్టికర్తతో తండ్రితో యుద్ధం చేయకూడదు, అలాగని ఆసనం అడగకూడదు, మీరు ఇంకో ఆసనం చూసుకోండి అంటే అయితే యుద్ధానికి రా, లేదా ఆసనం విడిచి వెళ్ళు, వెళ్ళకపోతే మేము నిన్ను చంపుతామని మీదకొచ్చారు. అప్పుడు బ్రహ్మగారు, శరీర బలం ఉండదు కానీ ఆయనకి మహామేధావి, బ్రహ్మజ్ఞాని కదా, టక్కన తామర పువ్వును మూసేశాడు లోపల. ఈ తామర పువ్వు మామూలు తామర పువ్వు కాదండి, అది అదొక్కసారి మూసాడంటే ఆయనైనా తెరవాలి, లేదా శ్రీమన్నారాయణుడైనా వచ్చి దాన్ని తెరవాలి తప్ప ఇంకొకళ్ళు ఎవరు దాన్ని ఎంత గెంచుకున్నా తెరవలేరు, ఆ తలుపులు పొరపాటును కూడా తెరవబడవు. వీళ్ళు తమ బలమంతా ఉపయోగించి ఆ తామర పువ్వు రేకులైన మూసిన దాన్ని బలంగా తెరవడానికి, అటు ఇటు వికసింప చేయడానికి ప్రయత్నించారు. కానీ చూడ్డానికి మెత్తగా ఉన్న తామర పువ్వు రేకులు గట్టిగా బిగుసుకుపోయాయి, వీళ్ళ బలం సరిపోలేదట, వాళ్ళకి మతిపోయింది. ఏం విచిత్రమైనది ఈ తామర పువ్వు, ఓహో అందుకే వీడు సృష్టికర్త, తామర పువ్వు చూడ్డానికి కోమలంగా ఉంది, ముట్టుకుంటే కూడా మెత్తగా ఉంది, కానీ పట్టుకుని పేకాలంటే మాత్రం ఇనుము కంటే గట్టిగా ఉంది, ఎంత గట్టి తామర పువ్వులు ఉంటాయా. సర్లే, వీడు తలుపులు మూసుకున్నట్టుగా మూసుకుని ఈ తామర పువ్వుని దగ్గరికి లాక్కుని లోపల దాక్కున్నాడు. ఎంతసేపు ఉంటాడు, ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తాడు కదా, ఒరే నువ్వు బయటికి రాగావా, రాకుండా ఉంటావా, మేము బయటే ఉంటాం, ఇక్కడే గుడిసెలు వేసుకు కూర్చుంటాం, నువ్వు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు నీ అంతం చూస్తామని, కానీ ఇప్పుడు బ్రహ్మగారు ఇప్పుడు చింతంట, ఎంతకాలం అందులో ఉంటాడు ఆయన, ఆయన సృష్టికర్త, సృష్టి కోసం, సృష్టి చెయ్యడం కోసం అవతరించిన వాడు, వీళ్ళు వదలరు. అప్పుడు ఆయన, ఈ తామర పువ్వు ఇక్కడ సృష్టింపబడటానికి ఏదో ఒక మూల కారణం ఉన్నది, ఆ మూల కారణమే నాకు ఆధారం, ఆ ఆధారభూతుడి కాళ్ళు పట్టుకుంటేనే ఈ గండం నుంచి బయటపడతాను. ఆధారభూతుడు ఎక్కడుంటాడు, ఈ తామర పువ్వు ఎక్కడి నుంచి పుడితే అక్కడ ఉంటాడు, ఆ పువ్వు ఎక్కడ పుడుతుంది, ఈ నాళంలోంచి కిందకెడితే ఆ పువ్వు ఏ స్థానంలో పుట్టిందో ఆ స్థానం తెలుస్తుంది అనుకుని, తామర పువ్వుకి మధ్యలో తూడుందే, ఆ తూడులో సన్నని రంధ్రాలు ఉన్నాయి. పూర్వం ఆ చిన్నప్పుడు ఆ తామర కాడలు తీసి చెరువుల్లో వేసి నీళ్లు తాగేవాడు సాదాగా, స్ట్రాలవే. ఇప్పుడంటే ఈ దరిద్రం ఎక్స్ట్రాలు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో స్వతసిద్ధమైనటువంటి కూల్ డ్రింకులు తాగడానికి వేసుకుని ఈ గొట్టాల బదులుగా ఆ గొట్టాలతో నీళ్ళు ఎంత హాయిగా తాగేవాళ్ళం అండి, ఏ ఆరోగ్యం, అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం.
కాలం మారిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఆ సన్నని బిసరుహ తంతువుల ద్వారా, తామర తూడులో ఉన్నటువంటి ఆ తంతువుల ద్వారా కిందకి దిగడం మొదలుపెట్టాడు ఆయన. వీళ్ళకి బయట నుంచి స్పష్టంగా కనపడుతున్నట్టు బ్రహ్మ. ఓరి బ్రహ్మ, ఈ తామర పువ్వుని ముడుచుకుని తలుపులు మూసుకున్నట్టుగా లోపల మూసుకుని తూడు గుండా కిందకి దిగుతున్నావా? ఆ తూడు బయట నుంచి మేము దిగుతాం, ఎక్కడో చట్టు బయటకు వస్తే మళ్ళీ తమ్ముతాం అని వీళ్ళు ఏం చేశారు, ఈ గొట్టం పుచ్చుకుని వీళ్ళు దిగడం మొదలెట్టారు. ఈ బయట ఉన్నటువంటి తామర కాడను పట్టుకుని కిందకి దారడం మొదలెట్టారు, స్తంభం పట్టుకుదారినట్టుగా. ఆయన లోపల నుంచి, వీళ్ళు బయట నుంచి పూర్తిగా 100 సంవత్సరాల కాలం దిగారు. అదే భాగవతంలో దశమస్కంధంలో కడగి 100 ఏండ్లు వెదకి నే కననైటి. బ్రహ్మ విష్ణువుని స్తోత్రం చేస్తాడు కృష్ణుడి బృందావనంలో. అక్కడ ఈ పద్యాన్ని పోతర గారు అందంగా రాశారు. నువ్వు ఎక్కడుంటావో తెలుసుకోవడానికి తామర తూడుని పట్టుకుని 100 ఏళ్ళు కిందకి దిగాను. 100 సంవత్సరాలు అలా దిగుతూనే ఉన్నట్ట, అయినా ఆ తామర తూడు ఎక్కడ పుట్టిందో కనబడలేదు. అంటే మన ప్రయత్నముతో భగవంతుణ్ణి పొందలేం. భక్తితో ప్రార్థించినా లేక ఆయనకి జాలి కలిగినా అప్పుడు మాత్రమే ఆయన ఎక్కడుంటాడో మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ విషయం గ్రహించిన బ్రహ్మ నన్ను ఆవిర్భవింపజేసిన తండ్రికి, అప్పటికింకా ఆయనకి మంత్రశాస్త్రం పూర్తిగా రాదు, అందుకని నా పుట్టుకకి మూల కారణమైన సనాథుణ్ణి, ఈ అనాథని రక్షించమని ధ్యానం చేస్తున్నాను అన్నాడు. అలా భక్తితో నమస్కారం చేశాడో లేదో టక్కున శ్రీ మహావిష్ణువు బొడ్డు కనబడింది. ఓహో, ఈ నాభి నా పుట్టుకకి మూలం అని అక్కడికి రాగానే తామరతోడు చీల్చుకుని బయటకు వచ్చాడు ఆయన. ఈ పైన గొట్టం ముచ్చుకు దిగుతున్న వాళ్ళు అంత వేగంగా దిగలేకపోయారు, ఈయన కొంచెం వేగంగా వచ్చాడు. అందువల్ల ఆ తామరతోడులోంచి బయటకు వచ్చి నీలమేఘఛాయ శరీరుడైన విష్ణువుని చూచి మురిసిపోయి, ఈ జగన్నాథుడు నారాయణుడు జడధి విగ్రహస్వరూపుడైన ఈయన నాకు తండ్రి అనుకుని భక్తితో తెగ ప్రార్థించాడు. ఎంత ప్రార్థించినా ఆయన నిద్ర లేవడం లేదట. ఎంతసేపు ప్రార్థించినా ఈయన ఎందుకు నిద్ర లేవడం లేదు? బహుశ ఈయన కూడా ఏదో ఒక అపూర్వ శక్తి చేత ఆవరింపబడి నిద్రపోతున్నాడు. అంటే ఈయనని కూడా ఒక శక్తి పట్టుకుంది, ఆ శక్తి ఈయనకి ఈ తామసీ నిద్రనిచ్చింది అని గ్రహించి వెంటనే ఏం చేశాడు ఆయన, తండ్రి నువ్వు కూడా చివరికి మాయాతీతుడు కాదని అర్థమైపోయింది, నిన్ను పట్టుకున్నది ఎవరు అని కళ్ళు మూసుకోగా ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతున్న ఒక కాంతి కనపడిందట. ఆ కాంతి నీలంగా ఉంది, ఎప్పుడు కూడా నిద్రనిచ్చే శక్తి నీలముగా ఉంటుంది, తామసీ అంటారు ఆ శక్తిని. వెంటనే ఈయన భక్తితో అమ్మని ప్రార్థించేశాడు, విశ్వేశ్వరీం జగద్ధాత్రీం అతులాం చిన్మయీం శుభాం. ఈ చరాచర జగత్తంతటికి అధిష్టాన దేవత అయిన అమ్మని ప్రార్థిస్తున్నాను. ధాత్రి అంటే తల్లి, జగద్ధాత్రి జగత్తులన్నిటికీ తల్లి, మొత్తం ప్రపంచానికి తల్లివి నీవు, విశ్వమునకు తల్లి, అటువంటి నీకు నమస్కారం. అతురాం సాటిలేని దావిడ, ఒక వస్తువును మరొక వస్తువుతో పోలిస్తే దానికి తుల్యత అని పేరు. ఆవిడ అతుల, ఏ వస్తువుతో పోల్చలేమట. ఒక వ్యక్తి బాగా పండితుడైతే అంతఃపురం ఎవడైనా అటువంటి పండితుడు ఉంటే వాడితో పోలుస్తాం. ఓ మహానుభావుడు కాళిదాసుల కవిత్వం చెప్తే అబ్బా కాళిదాసు అండి, అపర కాళిదాసు అండి అంటాం. అంటే చచ్చిపోని కాళిదాసు అని అర్థం, అపరము పైకి పోనటువంటి లేక మరొకటి కానటువంటి కాళిదాసు. ఓ వ్యాసుడి లాగా కవిత్వం చెబితే ఓహ్ మరొక వ్యాసుడు, అభినవ వ్యాసుడు అండి అంటాం. కానీ అమ్మవారిని ఎవరితో పోలుస్తాం, అమ్మకి సాటి అమ్మే, అందుకని ఆవిడ అవుతురా. అమ్మని దేంతో పోల్చలేము. అమ్మాయికుడు ఒకటి దొరకడి కావడం, మా ఊళ్ళో చెరువు అండి, ఆ చెరువు సముద్రమేనండి అన్నట్ట. బానే ఉంది. మర్నాడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు, అబ్బో సముద్రం ఆ చెరువులో ఉందండి అన్నట్ట. చెరువులంటే సముద్రంలాగా కొన్ని విశాలంగా ఉందని పొగడచ్చు, కానీ సముద్రాన్ని పట్టుకొచ్చి చెరువులో ఉందంటే ఏం బాగుంటుంది? అంటే పోల్చడానికి కూడా వీలు కానటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి, వాటిని ఇంకొక చిన్న వస్తువుతో సామాన్య వస్తువుతో ఎప్పుడూ కూడా తులనాత్మకంగా చెప్పకూడదు. అమ్మకి ఇంకా ఏ విధమైనటువంటి సాటి వచ్చే వస్తువు లేదు కనుక ఆవిడ అతుల. అటువంటి జగన్మాతని మహామాయాస్వరూపిణిని నేను భక్తితో ధ్యానిస్తున్నాను, నన్ను నువ్వు రక్షించాలి అనగానే, నాయన ఈ శ్రీ మహావిష్ణువుకి మెరుకు వచ్చేలా చేస్తాను, నిన్ను కాపాడతాను, నువ్వు సృష్టి హాయిగా చేస్తావు, ఇప్పుడే తప్పుకుంటున్నానని పలికి శ్రీ మహావిష్ణు శరీరమును అప్పటి వరకు పరమశత్వంలో ముంచిన, గాఢ నిద్రలో ముంచిన తామసీ శక్తి టక్కన పక్కకి తప్పుకుంది, అదృశ్యురాలైపోయింది. ఆ నిద్రాశక్తి పక్కకి తప్పుకోవడంతో అంటే విష్ణుమూర్తి అని పెద్ద పెట్టున ఆవులిస్తూ లేచాడు. అంటే ఆయనకు కూడా ఆవులెంతలు ఉన్నాయి, ఏమి ఇలాంటి వాళ్ళు ఆవులెంతలు ఆవులెంచడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. భగవంతుడు కూడా సృష్టి ఆరంభకాలంలో ఒక్క క్షణం ఆవులిస్తూ లేస్తాడట. అప్పుడు జరిగిందో తమాషా అన్నారండి, ఆయన ఆవులిస్తూ లేవగానే ఆ ఆవులింతలో నుంచి గాలి బయటకు వచ్చింది. ఆ గాలి అనేక పరిమళ ద్రవ్యాలతో నిండి ఉన్నదట, అంత సువాసనకి ఎక్కడ ఉండదు. అందుకే ఆయన భగవంతుడు అన్నారు. భగవంతుడు అసలు మళ్ళాగా నిట్టూర్పులు విడవడం, వాయువు తీసుకోవడం, లోకశ్రేయస్సు కోసం అప్పుడప్పుడు ఆయన కూడా నిద్ర నటిస్తాడు. ఆయన మెలకు తెచ్చుకునే ముందు ఆవులిస్తే ఆ నోట్లోంచి వచ్చే పరిమళం ఇంక ఎటువంటి పరిమళమో చెప్పలేమట. ఏ కస్తూరి, సంపంగి వాసన, మల్లె పువ్వుల వాసన ఇలాంటి ఏ వాసన సరిపోదు, అపూర్వమైనటువంటి పరిమళం అది. ఆ భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన వాసనకి ఒక్క క్షణకాలం బ్రహ్మదేవుడు కూడా నిమీలిత నేత్రుడైపోయాడు, అలా కళ్ళు మూసుకుని అడిపోయట. అంత ఆనందం కలిగించింది. ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకే పురాణాల్లో కృష్ణుడు నోరు తెరిచాడు, మట్టి వాసన చూడమన్నాడు. అప్పుడు ఆ నోట్లోంచి వచ్చిన సువాసన తట్టుకోలేకే చోజ్యపడిపోయింది ఆవిడ, యశోదాదేవి. మన అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు అలాంటి వాడు తగులుతారు. ఒక గొప్ప యోగిని నేను చాలా కాలం క్రితం హిమాలయ పర్వతాల్లో చూశాను. ఆయన మాట్లాడితే ఆయన నోట్లోంచి కొన్ని వేల తామర పువ్వులు రసాన్ని మిళితం చేసి ఆయన నోట్లో పోస్తే ఆ నోట్లోంచి ఆ రసం రూపంలో వాసన వస్తుంది అన్నట్టుగా ఉంది. తామర పువ్వుల రసముతో కూడిన పరిమళం వచ్చింది. అంటే వాడు సహస్రార పద్మ ధ్యానము చేసిన మహాత్ములు అన్నమాట. యోగ సాధన చెయ్యగా చెయ్యగా సువాసన వస్తుంది నోట్లోంచి. అందుకే యోగులకు ఎప్పుడూ కూడా మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయాలి. ఈ యోగులు ఒక్కొక్కప్పుడు పిచ్చి వాళ్ళలో ఉంటారు. వాళ్ళు గడ్డాలు పెంచేసుకుని శరీర బట్టలు లేకుండా వెర్రాళ్ళలో ఉంటారు. ఎలా ఉన్నా గౌరవించండి, ఈ బట్టలు చూసి గౌరవించకండి. తప్పనిసరి ఈ మధ్య నేను కూడా కొత్త లాల్చీలు కొట్టించవలసి వస్తుంది. ఎందుకంటే పిచ్చాళ్ళ ఉన్నాడు రా, వీడియం పురాణం చెబుతాడురా అనేవాళ్ళు కూడా ఉంటారు మొదట్లో. ఎందుకంటే ఒకనొకప్పుడు వచ్చిన అవధానులు మెరిసిపోతున్న డ్రెస్ వేసుకొచ్చి కొంపలు ముంచారు కనుక. కాబట్టి సహజంగా మనిషి ఎంత సాధారణ స్థితిలో ఉంటాడో వాడికి అంత జ్ఞానం పెరుగుతుంది. ఎంత మెరిసిపోతాడో వాడికి ఎవడంత తొందరగా దర్శనమిస్తాడు. కాబట్టి అతిభోగములు లేకుండా మహానుభావులు సాధారణ స్వరూపులై యోగులు తపస్సు చేస్తారు. ఆ యోగ సాధన చేసిన వాళ్ళ శరీరం నుంచి సువాసన వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపు కాంతియున్ సౌరభ్యంబును సద్వివేకమును విశ్రాంతైక జీవము మూత్ర విచారాల్పత్వము. మహానుభావులైన యోగులు యోగాభ్యాసం చేస్తే వాళ్ళకి ఏ ఏ లక్షణాలు ఉంటాయో చెప్పారు. ముందు ఆరోగ్యం బాగుంటుంది యోగికి, యోగాభ్యాసం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. రెండోది అనిష్ఠురత్వం, శరీరం కఠినంగా ఉండదు, మనస్సు కఠినంగా ఉండదు, వాక్కు కూడా కఠినంగా ఉండదు, ఆనంద పెడతాట. ఎప్పుడు బిగుసుకుపోయి ఇతరులను తిట్టడం తప్ప మరొకటి లేకుండా ఇంట్లో ఉన్నంతసేపు దొమదమలాడిపోయేవాడు అంటే యోగి కాదు, రోగివాడు. రోగులకి పైచ్యం వల్ల తిట్లు ఎక్కువ వస్తాయి. కొంతమంది సరే ఇంట్లో ఉన్న కాసేపు ఇంట్లో వాళ్ళు అడిగిపోయి వీడు ఎప్పుడు పోతాడు రా బాబు, ఆదివారం శనివారం కూడా వీడికి ఉద్యోగంలో పిలిచేసి బాస్ వీడిని యాసలు చేస్తే బాగుండనుకుంటారు. ఈ వీకెండ్ వచ్చిందంటే వాడితో వీళ్ళకి అండే. అంత ఏడిపించే వాళ్ళు, నిష్ఠురంగా పలికే వాళ్ళు అనారోగ్యవంతులు. యోగులు యోగాభ్యాసం ప్రారంభిస్తున్న కొత్తల్లో నిష్ఠురత లేకుండా మృదువుగా ఉంటారట. వాళ్ళ ఇంట్లో ఉంటే అందరూ నవ్వుతూ ఆనందంగా ఉంటారు, హాస్యం ఆడతారు, సంతోషంగా పలుకుతారు, ఆనంద పెడతారు ఇంట్లో వాళ్ళని. అలౌల్యం, వాళ్ళకి ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు. అన్ని పిచ్చినట్టు కొంతమంది ఆయన గుడ్డ ముక్కలు కూడా పట్టుకుపోతారు ఏమిటో చూశాను నేను, నిజంగా చెబుతున్నాను. ఈ 10 సార్లు దాని ఏమంటారు టిష్యూ పేపర్, ఎక్కడ చూసినా ఇక్కడ గుడ్డలు ఉంటే వాటిని కూడా నాతో పాటు ఒకటి వచ్చిన వాడు బీరువా నిండా పెట్టుకున్నాడు, దాచుకున్నాడు. ఎక్కడ నుంచి తెచ్చేవారంటే అమెరికా వెళ్ళిన చోటల్లో అక్కడ కనపడుతున్నాయి ఆ గుడ్డలు, ఏం చేస్తామని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అన్నాడు. పోతే దాన్ని ఉపయోగించడం, అది ఏం ఉపయోగపడుతుంది, ముక్కు చీదుకుని అవతల పారేసే గుడ్డ, అది కూడా ఏమో ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అని ఇక్కడ నుంచి ఓ సూట్ కేసు తెచ్చాడు. వాడికి ఎలాగో 2 బ్యాగులు ఎలా చేశారట, ఒక దాంట్లో నా బట్టలు ఉన్నాయండి, రెండో దాంట్లో ఇవి తెచ్చుకున్నానండి అని దాని ఇంట్లో బీరోలో పెట్టుకుని అప్పుడప్పుడు నేను అడిగాను అనుకోండి ఒక్కొక్క అనవసరంగా వేస్ట్ అయిపోతుందండి, ఆ చెయ్యి తీసుకెళ్ళి దానికి రాసేయండి పర్వాలేదు అన్నాడు. పోనీ ఈ గుడ్డ ఏం చేస్తాడు, చివరికి ఇది దీనికి లౌల్యం అని పేరు. కొందరికి పిచ్చ అనమాట, వాడు వస్తువుని వాడలేడు, చూస్తూ చూస్తూ తినలేడు, ఇతరులకు పెట్టలేడు, అలా పిచ్చిగా పోగేస్తాడు. ఒక్కొక్కళ్ళ గ్యారేజీలు చూస్తే ఆ గ్యారేజీలో ఉన్న సామాను తోటి ఒక పెద్ద మ్యారేజ్ చేయొచ్చు. అంత సామాను పోగేస్తారు, ఉపయోగం ఉండదు దానివల్ల. ఏమిటి ఉపయోగం దానివల్ల? అలా పిచ్చి పిచ్చి కింద పెరిగిపోతుంది. పారేయుడు బయట ఇంట్లో దాస్తాడు, సూది దగ్గర నుంచి, దబ్బనం దగ్గర నుంచి ఎండిపోతాయి, కుళ్ళిపోతాయి, అయినా బయట పెట్టారు. ఏం చేస్తాం? ఇవన్నీ కూడా లౌల్యములు అని పిలువబడతాయి, వస్తు వ్యామోహం అనమాట. ఈ వస్తు వ్యామోహం ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువ ఉంటే అది ప్రమాదం. వస్తువు మనకు ఉపయోగపడాలి తప్ప ఇంకా అవే దాచుకుంటూ పోతే కొంతకాలానికి మనం ఎక్కడ ఉండాలో తెలియదు. కాబట్టి యోగులకి లౌల్యం ఉండదు. గోచిగుడ్డ మీద కూడా వ్యామోహం ఉండదట. శరీరం మంచి కాంతివంతంగా తయారవుతుంది. శరీరం నుంచి సౌరభ్యము, సువాసన వస్తుంది. సురభి అంటే సువాసన. సురభి అన్నా, సురభిళము అన్నా కూడా మంచి పరిమళం. రకరకాల పవిత్ర వస్తువులు, ప్రకృతి నుంచి వచ్చే వస్తువుల వాసనకి సౌరభ్యం అని పేరు. అలాంటి సౌరభ్యం యోగుల నుంచి వస్తుంది. ఈ అందులో ముఖ్యంగా శిరస్సు నుంచి వస్తుందండి వాసన. అద్భుతంగా ఉంటుంది ఆ వాసన. అలాంటి యోగుల్ని నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. నా అదృష్టవశాత్తు చాలా కాలం ఈ హిమాలయాల్లో అయితేనే, చిన్నప్పుడంతా శ్రీశైలం దగ్గర ఉన్న గుహల్లో అయితేనే గడిపాను కనుక, ఇంట్లోంచి పోయి అక్కడ కొంతకాలం యోగాభ్యాసంలో ఉన్నాను కనుక, అటువంటి ఎంతో మంది మహానుభావుల యొక్క పరిచయ భాగ్యం వల్ల వాళ్ళ శరీరం నుంచి ఎటువంటి వాసన వస్తుందో చూశాను నేను. కొంతమంది తపస్సు చేస్తే వాళ్ళ శరీరం నుంచి ఘుమఘుమలాడుతున్న ఆవు నేతితో తయారు చేసిన మినప సున్నుండల వాసన వచ్చేది. అంటే వాళ్ళు సర్పాకృతిలో ఉన్న దేవతలను అర్థం గుర్తుపెట్టుకోండి. మనకి నల్ల త్రాచుపాములు పక్క నుంచి పెడితే వాటి శరీరం నుంచి మినప సున్ని వాసన వస్తుంది. యోగులు సర్పకుండలిని శక్తిని ఆవాహన చేసుకుంటే వాళ్ళ శరీరం నుంచి అటువంటి సువాసన వస్తుంది. కొంతమందికి శరీరం నుంచి పద్మవాసన వస్తుంది. అంటే వాళ్ళు సహస్రార కమలంలో ధ్యానం చేస్తున్నారు. మంచి తామరపు, మేలిమి తామరపు, సౌగంధిక పుష్పము నుంచి వచ్చే వాసన వచ్చిందంటే వాళ్ళు సహస్రార కమల ధ్యానం చేస్తున్నారని అర్థం. మరికొంతమంది దగ్గర నుంచి చక్కని ఆవు పాల వాసన వస్తుంది, వాళ్ళు మూలాధార చక్రంలో ధ్యానం చేస్తున్నారని అర్థం. ఒక్కొక్కటి దగ్గర నుంచి కస్తూరి సువాసన వస్తుంది, అంటే వాళ్ళు మణిపూరక చక్రంలో ఉన్న విష్ణువుని ధ్యానం చేస్తున్నారని అర్థం. ఒక్కొక్కటి దగ్గర నుంచి తెలియనటువంటి సంపంగులు, మల్లెల వంటి అనేక పుష్పములను రసము చేసి కరిగించి ఒక పరిమళ ద్రవ్యం తయారు చేస్తే ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసన వస్తుంది. వాళ్ళు అనాహత పుష్పం, ఈ హృదయం అనేటటువంటి పద్మములో ధ్యానం చేసే యోగులు అన్నమాట. ఇలాంటి యోగులకి శరీరం నుంచో అవయవాల నుంచో సువాసన వస్తుంది. మూత్ర విచారాల పత్రం, ఎక్కువగా బాత్రూమ్కి వెళ్ళక్కర్ల వాళ్ళు, మలమూత్ర విసర్జన ఎక్కువ చెయ్యరు. అన్నిటికీ మించి వాళ్ళు మాట్లాడటము తక్కువ మాట్లాడతారు, మాట్లాడితే వీలున్నంత వరకు పవిత్రంగా మాట్లాడతారు. భగవంతుడిని కూడా ఈ మధ్యకాలంలో పైచ్యం ఎక్కువైపోయి నువ్వు మోసగాడు అని తిట్టడం మొదలెడతాం. భగవంతుడిని మోసగాడు అంటే ఆ మోసగాడు అన్న పదమే ఉత్తరవాడి హృదయంలో పెడుతుంది, కానీ ఆ తర్వాత ఊహ తెలియదు మనకి. అందుకనే ఆచితూచి స్తోత్రం చేయాలట. భగవంతుడు మోసగాడు ఏమిటా మొహం? ఆయన శ్రీ శివుడి గురించి అమాయిక అన్నారు. అంటే మాయ ఎరగనివాడు, అంటే శివుడి కంటే గొప్ప జ్ఞాని ఎక్కడున్నాడు, ఆయన అమాయకుడిని ఎందుకు అంటున్నాం అంటే, భక్తుల దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన, కపటత్వం వహించడం. విష్ణువు అవసరాన్ని బట్టి వంచిస్తాడు, లేకపోతే కుదరదు. విష్ణు రూపంలో వంచన కూడా చెయ్యాలి, లేకపోతే రాక్షసుల్ని జయించడం కష్టం. శివుడు ఆ రాక్షసుడు తన ప్రాణం తీసేవాడైనా వంచన ఎరగడు. అందుకే ఆయనకి భోలా శంకరుడు అని హిందీ వాడు పిలుస్తారు. హిందీ శబ్దాలు భోలా అంటే, భోలా అంటే అమాయకుడు, కల్లా కపటం ఎరగనివాడు, వంచడం చేతగని వాడు. వాడిని పట్టుకు నువ్వు ఎంత వంచకొటి విరా, నువ్వు శివుడా అన్నావు అంటే తప్పే, సందేహం లేకుండా. ఆ తర్వాత నీ ఉద్దేశంతో గొప్పదే, కానీ ముందు మనకు ఏమనిపిస్తుందంటే ఓహో శివుడు ఒట్టి మోసగాడేమో అనిపిస్తోంది కదా. అందుకే మేము కూడా ఉపన్యాసం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పవలసి వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ముందు పదం వింటాడు వాడు, తర్వాత రెండు, అందువల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆపదామపహర్త శ్లోకం ఉంది, ఆ శ్లోకానికి అర్థం చెబుతూ రాముడు దొంగ ద్వర అన్నాను నేను. అనగానే ఈ రాముడు దొంగ అన్నాడు పద్మాకర్ గారని ఒక దరిద్ర శాలలో పొద్దులు శంకర్లకు అదే వేశాడు. ఇంకేముంది, ఎక్కడి నుంచి జనాలంతా ఈ పద్మాకర్ గారి మధ్య నాస్తికుడు అయిపోయాడు, అమెరికా వెళ్ళి వచ్చాక అంటాం పైగా. అమెరికా వెళ్ళి వచ్చాక నా అంత గొప్ప ఆస్తికుడు ఎవడు లేకుండా అయ్యాడు. ఎందుకంటే నేను చూస్తున్నాను అమెరికాలో ఉన్నంత జ్ఞానం, భక్తి, నిజం చెప్పాలంటే ఇవాళ చాలా చోట్ల లేదు. ఇవాళ ఇంతమంది జనం కూర్చుని మీరు వింటున్నారు, అక్కడ 1000 మంది రావడం గొప్ప. ఎందుకంటే ఏలూరులో నా ఇంటి పక్కన అంతా తెలుగు వాళ్లే కదా, ఇంతమంది తెలుగు వాళ్ళు ఇంతమంది పండితుల మధ్యలో 1000 మంది వస్తే అది మహాసభ కాదు. కానీ ఇప్పుడు ఈ మిల్పెటాస్లో ఇలా 200 మంది కూర్చున్నారంటే ఉన్న జనం ఎంత, ఎంత దూరం 70 మైళ్ళ నుంచి వస్తారు. రావు గారు ఇల్లు ఇక్కడికి వెళ్ళాలంటే గంట పడుతుంది, ఇంకోళ్ళు ఇల్లు వెళ్ళాలంటే 40 నిమిషాలు పడుతుంది. పైగా ఆదివారం పాటు ఒక పక్కనేమో బొప్పీలహరో వస్తే అది కూడా త్యాగం చేసి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ భక్తులు వాళ్ళ, దాన్ని బట్టి ఆలోచించండి. కాబట్టి ఎందుకు చెప్తానంటే నేను నిజం చెబుతున్నాను, ఇది భక్తులు ఎప్పుడూ కూడా అమెరికా వచ్చాక ఇంకా శ్రద్ధతో ఎంత బాగా చేశారు నన్ను అభిషేకం, ఎంత అద్భుతంగా కళ్యాణం చేశారు. ఇవాళ పొద్దున శ్రీ వల్లీ దేవసేన కళ్యాణం జరిగితే మన కళ్ళు ఆనందంతో పరవశత్వం పొందే. ఇది ఏదో పొగడ్డానికో తిట్టడానికో రెండింటికి కాకుండా చెబుతున్నారు, నిష్పక్షపాతంగా చెప్పాలి. కాబట్టి పద్మాగర్ గారికి అమెరికా వెళ్ళి వచ్చాక రాష్ట్రకుడు అయ్యాడా, రాముడిని దొంగ అన్నాడు ఏమిటంటాడు. ఇప్పుడు ఆపదామపహర్తారం అంటే అర్థం ఏమిటి, అపహర్త అంటే దొంగతనము చేయువాడు. ఆపదామపహర్తారం అది పూర్తిగా ఉన్నారు వాడు, ఆపదలను అపహరిస్తాడు. రాముడు ఎప్పుడు కూడా మన ఆపదలను అపహరించి పట్టుకుపోతాడు, అంటే ఆపదలను దొంగతనం చేసే మంచి దొంగ ఆయన. ఆ టైటిల్ అయింది, దగ్గర వాడు పెట్టుకున్నారు దొంగలు. కానీ దాతారం సర్వసంపదాం, సకల సంపదలను ఇస్తాడు. ఇది అర్థం చేసుకోకుండా ముందు రాముడు దొంగ అని పద్మాకర్ గారు అన్నారు అని వేసాడు వాడు. ఇంకేముంది, ఒక ఒక బ్యాచ్ బ్యాచ్ అంతా వచ్చినా ఇంటి ముందు ధర్నా. అంటే నేనంటే నేను కదా, నా పేరు మీద చెప్పుంటే గొడవ ఉండదని. కానీ ఒక ఆయన జరిగింది, ఆ ఇంటి ముందు ధర్నా చేసి ఈయన క్షమార్పణ చెప్పాలి బేషరతు గట్టిగా. ఈ బేషరతు ఒకటిపోయింది హిందీ పదం. ఇంకేం చేస్తాడు పాప ఆయన, చెప్పాడు. చెప్తే ఏమవుతుందండి ఆయనకి, ఇది ఇంకో రకంగా అద్భుతమైన కీర్తిని పెంచుతుంది కానీ నాశనం చేయదు. ఈ మధ్యకాలంలో దరిద్రపు టీవీలు 2 తగులంటాయి ఆంధ్రప్రదేశ్లో. వాటి పని ఏమిటంటే ఎక్కడ ఎవరిలో ఏ విధమైన తప్పు ఉందో వెతికి దాన్ని చేయడానికి. నక్కలు బొక్కలు వెదకును, తక్కువ మనుతుండు వెదకు తప్పులు ఎప్పుడు అన్నారు. ఓ పద్యం ఉండేది పూర్వం, నక్కలు బొక్కలు వెదకును. నక్కలు ఎప్పుడు ఈ పీతలు మొదలైనవి ఉండేటటువంటి కన్నాలే వెతుక్కుంటాయి. తక్కువ మనుతుండు వెదకు తప్పులేయప్పుడు, నీచుడైన మనిషి ఎవరిలో తప్పు ఉందని వెతుకుతాడట. అందులో మంచిని తచ్చిన స్వీకరించడం. కాబట్టి అందువల్ల కూడా మన భక్తి గొప్పదైనా పదం వాడేటప్పుడు జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది. అజ్ఞాని ఈ చిన్న పదాన్నే తీసుకునే ప్రమాదం ఉంది కనుక. అలాగే అవతల వాడే నాస్తికుడని మనం అనలేం, వాళ్ళు కూడా పరమ భక్తులే. కాబట్టి ఆ కోణం పక్కన పెడితే నిష్ఠురత లేకుండా మాట్లాడాలి. అందువల్ల మహానుభావులైన వాడు సౌరభ్యంతో పాటు అనిష్ఠురత్వంతో, అలౌల్యంతో, వపుఃకాంతితో, మూత్ర విచారాల్పత్వంతో, తక్కువగా మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఈ విధంగా కాలక్షేపం చేస్తారు. ఇటువంటి మహాయోగులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చెయ్యాలి అని ఒక అద్భుతమైన శ్లోకాన్ని పూర్వకాలంలో మార్కండేయ పురాణంలో చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఒక క్షణకాలం అలా ఆవులించగానే అందులో నుంచి అంత పరిమళం వచ్చింది. ఎందుకంటే యోగి అంటే నారాయణుడే గనక, యోగీశ్వరుడు అని పేరు ఆయనకి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాణీ తిరుమతిర్మమ అని సంజయుడు భగవద్గీత అయిపోయాక చెప్పాడు. యోగేశ్వరుడు కృష్ణుడు, ఆయన ఎక్కడుంటే అక్కడ జయం కలిగి తీరుతుంది. ఆ యోగేశ్వరుడు అవులిస్తే ఆయన నోట్లోంచి సువాసన వచ్చి బ్రహ్మ పరిమళంతో మత్తెక్కిపోయి ఆ తర్వాత భక్తితో నమస్కరించాడు. ఏం బ్రహ్మదేవా, సృష్టి చెయ్యవలసిన నీవు పొండరీకాసనం విడిచిపెట్టి కిందకెందుకు దిగావు అంటే, ఏమి సృష్టి చేస్తానండి, చక్కగా కూర్చుని సృష్టి చేద్దాం అనుకున్న టైంకి ఇద్దరు దౌర్భాగ్యులు చింతపండు ముద్దల్లో నల్లగా ఉన్నారు, భేకరాకారులు పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు, టక్కునొచ్చి మీద పడిపోయారు, ఆసనం అడుగుతున్నారు, యుద్ధం వాళ్లతో చెయ్యలేక నీకోసం పరిగెత్తుకు వచ్చాను, సృష్టి చేయడం నా కర్తవ్యం, నన్ను రక్షించి యుద్ధం చేసే బాధ్యత నీది అనగానే ఇంకా విష్ణు అతనికి అభయం ఇచ్చేలోపే ఈ కాడ పట్టుకుని కిందకి దిగిపోయారు మధుకేటుకులు. ఓహోరి ఎర్రనివాడా, మాతో యుద్ధం చేయలేక నీ బుర్ర బాగానే పనిచేసినట్టుంది, నల్లని వాడిని తెచ్చుకున్నావా, నీకు 4 తలకాయలుంటే వాడికి 4 చేతులు ఉన్నట్టున్నాయి, ఏది రమ్మని యుద్ధానికి అనగానే విష్ణు మీకు కావలసింది నాతో యుద్ధం అంతే కదా, రండి నాయన అన్నట్ట. ఆ ఇద్దరు 1 ఏడాది ఏమో మధు, మరొక 1 ఏడాది కైటకుడు చొప్పున 5000 సంవత్సరాలు తావప్యతి బలోన్మత్త పంచవర్ష సహస్రాణి. 5000 సంవత్సరాలు మధోన్మత్తులైన మధు కైటకులు విష్ణువుతో యుద్ధం చేశారు. వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది, ఏమిటి, ఇద్దరున్నారు కదా, అందుకని దుర్ముఖ రామ సంవత్సరంలో మధువు, హేమలంబ రామ సంవత్సరంలో కైటవుడు, ఇలా ఒకటి తర్వాత ఒకటి మార్చి మార్చి యుద్ధం చేస్తున్నారు. స్వామివారు ఒక్కరే, చిత్రం చెప్పమంటారా, ఆయనకి ఇలాంటి రాక్షసోహ లెక్క నిజానికి. కానీ 5000 సంవత్సరాలు యుద్ధం చేసిన విష్ణువు కూడా అలిసిపోయాట, వాడని చంపలేకపోయాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది, ఏం విచిత్రం ఇది, ఇన్నాళ్ళు నాతో యుద్ధం చేసిన రాక్షసులు ఎవరైనా ఉన్నారా, ఉంటే మాత్రం బ్రతికి పట్టగట్టగలరా, ఏమిటి వీళ్ళకింత శక్తి, ఎందువల్ల వీళ్ళు అలిసిపోవటం లేదు, ఎప్పుడూ లేదు నేను అలిసిపోతున్నాను అని దివ్య దృష్టితో చూశాడు ఆయన. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఓహో వీళ్ళు క్లీంకారాన్ని జపించారు, అమ్మవారు వరం ఇచ్చింది. ఈ కథ అంతా నేను చెప్పాను కనుక ఇవాళ మీకు మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా, ఫ్లాష్ బ్యాక్ కావాలంటే ఇంటికి వెళ్ళాక వీడియో చూసుకోండి. అందువల్ల అమ్మవారు ఈ క్లీంకార జపానికి మెచ్చుకుని వీళ్ళిద్దరికీ స్వచ్ఛంద మరణం ఇచ్చింది. ఈ స్వచ్ఛంద మరణం అన్నవాడు తాను కోరుకుంటే తప్ప వాడికి చావు రాదు, వీరు తమంత తాము చావు కోరుకోరు, మరి వీళ్ళని చంపేదలాగా, ఇది చచ్చే చావు అనుకున్నాడు. వెంటనే మంచి మేధావి కనుక ఆయన, మహాత్ముడు కనుక, నాయనలారా మీరేమో ఒకరి తర్వాత ఒకరు విశ్రాంతి తీసుకుంటూ యుద్ధం చేస్తున్నారు, నేను అవిశ్రాంతంగా యుద్ధం చేస్తున్నాను, కాబట్టి నాకు కొంచెం విశ్రాంతి కావాలి, కొద్దిసేపు హాయిగా ఓ పక్కన ఎక్కడన్నా కూర్చుని తర్వాత మళ్ళీ వస్తాను, అప్పటిదాకా ఆగండి అంటే, వాళ్ళు కూడా చాలా జ్ఞానులే కొన్ని విషయాలలో, ఎందుకంటే వాళ్ళు కూడా విష్ణువు యొక్క చెవుల నుంచి పుట్టిన వాళ్ళు, పూర్వం రాక్షసులకు కూడా నీతి ఉండేది, అందుకని వాళ్ళు ఏమన్నారు, శ్రాంతే భీతే త్యక్త శస్త్రే, అలిసిపోయిన వాళ్లతోటి భయపడిన వాళ్లతో త్యక్త శస్త్రే, ఆయుధాలు లేని వాళ్లతోటి మా రాక్షసులం యుద్ధం చెయ్యం, ఎందుకంటే మేము రాక్షసులం ధర్మాత్తులం కనుక, మీకు మళ్ళీ రహస్యంగా చంపం అనగానే, సరే నాకు కావలసింది అదే, మీరు కాసేపు పక్కన ఉండండి, నేను పక్కకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అని సముద్ర జలాలలో వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళి అప్పుడు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఆయన. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాళినీ యాచ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిశారాధితాలంకరోతు. ఓ జగన్మాత, ఈ చరాచర జగత్తుకి మూలకారకురాలి వినువు, ఈ సృష్టి చెయ్యడం, చేసిన సృష్టిని అభివృద్ధి చెయ్యడం, ఎవరైనా ఈ సృష్టిని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకుంటే వాళ్ళని నాశనం చెయ్యడం, మాకెప్పటికప్పుడు బ్రహ్మానందాన్ని ప్రసాదించడం, సృష్టి అభివృద్ధికి కావలసిన తెలివితేటల్ని ప్రసాదించటం, ఇవన్నీ చేసే నీకు నమస్కారం. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే పేర్లతో ఉండే వాక్స్వరూపిడవైన నీకు నమస్కారం. ఈ జగత్తంతా క్రీడ కోసం, నీ ఆట కోసం తయారు చేయబడిన ఒక ఆట వస్తువు, ఈ లోకాలన్నీ నీ ఆడుకునే బంతులు, ఈ బంతులతో చంటి పిల్లలతో ఆడుకున్నట్టుగా మాతో ఆడుకుంటూ ఉంటావు, అందుకే జగదిదం అఖిలం క్రీడనం అన్నారు. ఈ అఖిలమైన జగత్తంతా నీకు ఆట వస్తువు, అటువంటి నీకు నమస్కారం. బ్రహ్మ విష్ణువు శివుడు ఇంకా అనేకమైన దేవతల చేత నిరంతరం స్తోత్రాలు అందుకునే నీకు నమస్కారం, అందుకే విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు అని ప్రార్థించగానే అమ్మవారు ఎదురుగుండా సాక్షాత్కరించింది. జగన్మాత నువ్వేమో మధుక ఇటుకులకి స్వచ్ఛంద మరణం అనే వరం ప్రసాదించావు, దానితో వాళ్ళు విర్రవీగిపోతున్నారు, లోకాలని నాశనం చేస్తారు వాళ్ళు, మరికొద్దిసేపట్లో బ్రహ్మగారు సృష్టి చేద్దాం అనుకుంటూ ఉండగా ఆ సృష్టికి అడ్డం పడ్డారు, వాళ్ళని చంపుదామంటే నీ వరం అడ్డొస్తోంది, వాళ్ళనైనా నువ్వు సంహరించు, లేదా నాకు సంహారం చేసే శక్తిని, అది ఇది కాకపోతే మా త్రిమూర్తుల్ని నీలో కలుపుకో, దాంతో ఏ గొడవ ఉండదు, ఏ బెడద ఉండదు అనగానే, లేదు నాయన ఈ మూర్ఖులు నన్ను వరం కోరుకున్నారు, తపశ్శక్తి ఉన్న వాళ్ళకి వరం ఇచ్చి తీరాలి, ఒక మహాత్ముడు గట్టిగా కష్టపడి తపస్సు చేసి సాధన చేసి నన్ను ప్రసన్నం చేసుకుని ఏదైనా వరం అడిగితే ఇచ్చి తీరతాను, ఎందుకని ఆ తపస్సుకి నన్ను కూడా వశం చేసుకునే శక్తి ఉన్నది. మనం రోజు ఒక అక్షరాన్ని జపించామనుకోండి, ఆ అక్షరం ఎటువంటిదో తెలుసా, అమ్మని లాక్కొచ్చి మన దగ్గర నిలబెడుతుంది, ఆ అక్షరం వరకు ఆ వశం చేసే శక్తి ఉంది, అందుకే వాటికి బీజము అని పేరు,
నిజానికి అసలైన అర్థం ఏంటి బీజం అంటే, జపము చేసేవారికి ఆకర్షణ శక్తి లభిస్తుంది. ఆకర్షణ శక్తి వల్ల ఆ బీజ అధిష్టాన దేవత మన దగ్గరకు వచ్చి మన కోరికలు తీరుస్తుంది. అలా జపము ద్వారా కోరికలు తీర్చడానికి పనికొచ్చేటటువంటి, లేక అమ్మవారిని తీసుకొచ్చి మన దగ్గర నిలబెట్టే ఆకర్షణ శక్తికి బీజము అని పేరు. శ్రద్ధగా చేయాలి కాకపోతే అని అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు బీజాల వల్ల ఏమి గజం కూడా కదలం. బీజం పనిచేయాలంటే అంత నిష్ఠగా చేయాలి. వాళ్ళు అలా చేశారు, అందుకే వాళ్ళకి స్వచ్ఛంద మరణం ఇచ్చాను. అయినా నేను వాళ్ళకి ముందే చెప్పాను, మీకిచ్చిన శక్తి మీకు లోకానికి ఉపయోగపడాలి. ఎప్పుడు లోకకంటకులు తమ శక్తుల వల్ల సుఖం పొందరు గుర్తుపెట్టుకోండి. లోకకంటకులకి ఆ శక్తి ఉపయోగపడదు. ఇతరులకు అపకారం చేసేవాడు ఎంత మహాత్ముడైనా చివరికి వాడు నాశనం కాక తప్పదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అనసూయుడు మాత్రమే మోక్షం పొందుతాడు. ఇది దేవీ భాగవతం నవమ స్కంధంలో చెబుతున్న సత్యం. అసూయాగ్రస్తుడు ఎప్పుడూ కూడా శుభం పొందలేడు. అసూయ అంటే అర్థం ఏంటి? గుణేషు దోషారోప అసూయ. మంచిలో చెడ్డ వెతికితే దానికి అసూయ అని పేరు. ఒక మంచి గుణములో చెడ్డని వెతకడం, ఆరోపించడం, దానికి అసూయ అని పేరు. దానికి ఉదాహరణ చెప్పమంటారా? ఇప్పుడు చక్కగా గుళ్ళో ప్రవచనం అయ్యాక తలో లడ్డు పంచిపెట్టారనుకుందాం. హాయిగా శుభ్రంగా జీడిపప్పులు వేసినటువంటి ఆవునేతితో తయారు చేసిన లడ్డు తినిపోవచ్చుగా. అలా కాకుండా ఏం చేస్తామండి, వాళ్ళు ఎవరో ఆర్డర్ ఇచ్చారట, మిగిలిపోయాయిట, మిగిలిపోతే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారని ఆ లడ్డూలు మనకు అంటగట్టారండి అన్నాడు ఒకడు అనుకుందాం కలిసి. దాన్ని ఏమంటారు? అదేమో వాడు గోల్డ్ ఖర్చు పెట్టి లడ్డు పంచి పెడితే ఈ లడ్డు కూడా పారేయలేక తినేవాళ్ళు లేక అంటగట్టారండి అని ఆ మంచిలో చెడ్డని ఆరోపిస్తే దానికి అసూయ అని పేరు. మీరు కొంతమంది ఎప్పుడు ఏం చెయ్యండి అందులో చెడ్డే వెతుకుతారు. ఇక మంచి అతను కష్టపడి ఒక ఆవిడ ఆవకాయ వేసానం పెడితే ఏడాదికైతే ఇండియా నుంచి తెచ్చిందండి, తినేవాళ్ళు లేరండి, అందుకని మీరు దాకా మీకు వేసి పెట్టేసిందండి అంటాం. ఒకవేళ నేను కాకపోతే ఇంకోటి పెట్టుకోలేరా, నా కోసమే దాచి ఏడాది నుంచి దాచిపెట్టారా అంటే ఆయన చక్కగా ఆవకాయ వేసి అన్నం పెడితే దానికి కూడా అందులో చెడ్డ వెతకడమే. ఇంకా మీరు ఏమి చేయండి? పాప ఆయన ఎవరో ఆ పైన కప్పుకున్నటువంటి గుడ్డ ఒకసారి నిజంగా జరిగింది. నార్త్ కెరోలినాలో ఉపన్యాసం చెప్పాక బయటికి వెళ్ళగానే గచ్చ 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 వణిగిపోయాను చలికి. అదేం చలి, మా ఐదారు చలి, ఎలా బతుకుతున్నారు బాబు అనిపించింది నాకు. మా అనుభవాలు అమానుషులు కాబట్టి బతుకుతున్నారు మీరు, అమానుషులు అంటే అర్థం చేసుకోండి, మనుషుల కంటే అత్యంత శక్తులు కలిగిన దేవతలో రాక్షసులు అయితే తప్ప పట్టలేదు. ఇంతలో ఏం జరిగింది? శ్రీ శ్రీనివాసులు అంటే ఒక అబ్బాయి అక్కడ ఎదురుకుండా కూర్చొని పురాణం వింటున్నాడు, పైన కండువ ఉంది, అయ్య బాబా గురువుగారు వణిగిపోతున్నారని కప్పేశాడు. పక్కవాడు అన్నాడు, పాత గుడ్డ ఏం చేయాలో తెలియక వదిలించుకుందామని మీకు కప్పాడు అన్నాడు. ఎంత పాత గుడ్డ అయితే మాత్రం పాప అతనికి కాస్త అవసరమేగా, గుడ్డైనా తన గుడ్డ వెనక ముందు తోడకుండా బిడ్డ కప్పితే అందులో తప్పే వెతకడం. ఇంకా కొంతమంది లక్షణం అంతే, మీరు ఏం చెయ్యండి అంతే. పాప శాస్త్రి గారు రోజు వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని ఈ మైక్ పెట్టారు అనుకోండి, హరిశాస్త్రి గారికి ఇంటి దగ్గర పని లేదండి, అందుకని ఇక్కడికి వచ్చి మైక్ పెట్టారండి అన్నాను. ఆయన పని లేకపోతే మైకే పెడతారా? ఆయన కావాలని ఇంకేవో బోల్డ్ పనులు ఉంటాయిగా అంటే చెప్పాక అది దేని కాదు, మీరు ఏం చేసినా వాళ్ళని మెప్పించలేరు. బాగా పాడారా, వాడి మొహం వాడే పడేటండి, ఊ ఘంటసాల పాటలు వినేసి వినేసి అలా పాడాడు, వీడికే వచ్చు పాట అన్నాడు. ఇంకా నేను చాలా ఆశ్చర్యపోతాను అన్నమాట, నాకేమో ఎవరిలో అయినా భగవంతుడే కనపడతాడు, వాళ్ళలో ఉన్న ప్రతిశక్తి కనపడుతుంది. ఒక ఆయన చక్కగా పద్యం రాశాడు, ఒక ఆయన బాగా అన్నం పెట్టాడు, ఒక ఆయన బాగా పడతాడు, ఒక్కొక్కడు ఆడతాడు, ఇవి చూస్తాం మనం. మీలాంటి జ్ఞానులు ఎప్పుడూ ఇతరులలో ఉన్న మంచిని తప్ప చెడ్డని వెతకరు. కానీ చెడ్డ తప్ప మంచి కనపడకపోతే ఆ గుణములలో చెడ్డని ఆరోపిస్తే దానికి అసూయ అని పేరు. ఆ అసూయ కలిగిన వాడు ఎప్పుడూ మోక్షం పొందడు. అసూయ లేనివాడికి అనసూయ అనసూయుడు, అసూయ లేనివాడు అని అర్థం అన్నమాట. వాడికి మాత్రమే మోక్షం. అందువల్ల లోకకంటకులై అసూయాగ్రస్తులై ఇతరులకు అపకారం చేసే వారికి ఎన్ని వరములు ఉన్నప్పటికీ వాడు చావక తప్పదు. వీరికి నేను ఇచ్చిన వరాన్ని ఎలా వంచిస్తానో చూడు, ఎలా సేకరిస్తానో చూడు, నువ్వు మళ్ళీ యుద్ధానికి పిలు, తర్వాత వాళ్ళ సంగతి చూసుకుంటాను అని అమ్మవారు అదృశ్యురాలయ్యింది. ఇప్పుడు ఏం చేశాడు విష్ణువు? నాయనలారా, నా అలసట తీరింది, మళ్ళీ రండి యుద్ధానికి అన్నట. ఓ మేము సిద్ధం అన్నారు వాళ్ళు. మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యింది. సరిగ్గా యుద్ధం ప్రారంభమవుతున్న సమయంలో ఈ ఇద్దరికి ఎదురుగుండా ఒక అపూర్వ సుందరి కనపడింది. ఈ ప్రపంచంలో అటువంటి సుందరి ఎక్కడా కనపడదు అనమాట. పాలమున్నీటిలోపలి మీది మీగడ మిసిమియో ఈ యాతి మేని ఛాయ.
నెలరేని తళ్ళుకు వెన్నెల్ల మెల్ల మెల్ల కలవోత నెల్లత నవ్వులకు ఏమో ఎల్లమావి లేచి ఊరుల మేసి తీయగా కూయు కోయిల కూత గొంతుకయుకో నడికిరే ఎల్లమెడు నల్లని మొగిళ్ళులే కలికికి తలకట్టుగా నమరెనో కలువరే కుల కలికికి కన్నులేమో తమ్మి పువ్వులే అడుగులై తనరనేమో దీని బొడగన కన్నులు దేనినైనా చూడవోలునే వేయి మెచ్చులిగా ఏలా. పాల సముద్రాన్ని చిలికి అందులో ఉన్న మేగడ బయటికి తీసి ఆ మేగడని ఆవిడికి చర్మంగా మార్చారా అనిపిస్తుంది. ఆవిడ చర్మం, ఆ చర్మం అంత కోమలంగా మృదువుగా అందంగా ఉంది. నేను దేవీ భాగవతాన్ని అనువాదం చేస్తున్నాను చాలా కాలం నుంచి. దర్శనం అని ఒక పత్రిక ఉంది, ఆ పత్రికకి వ్యాసంగా రాస్తున్నాను. సరిగ్గా 7 స్కంధాలు ఇప్పటి వరకు వాళ్ళు అందులో సీరియల్గా వేశారు. ఇందులో అప్పుడప్పుడు ఏం చేసేవాడి, ఈ శ్లోకాలకి నేను పదును పెట్టి తెలుగు పద్యాలు కూడా రాశాను. అందులో ఇప్పుడు ఈ పద్యం నేను రాసిన పద్యమే, అందుకని ఒకసారి ఆ పద్యం కూడా వినిపిద్దామని. పాల సముద్రపు మేగడ ఆ సుందరీమణికి చర్మమట. అందమైనటువంటి సుందరీమణులకి జుట్టే ఎక్కువ అందం. జుట్టు లేకపోతే ఎంత అందగాడైనా, ఇప్పుడు నేను ఎంత అందంగా ఉన్నా జుట్టు బాగా ఒత్తుగా ఉంటే అదొక అందం అనుకోండి. అసలు కొద్దిగా మైదానం అయిపోతే ఏముంది, వాడు మైదానం మనిషిగా అంటారు. అమ్మవారికి నల్లగా ఒత్తుగా జుట్టు ఉంది. ఆ జుట్టు ఎలా ఉంది చూడడానికి, నడికిరే ఎలపేడు నల్లని మొగిలిదే కలికికి తలకట్టుగా నమరేనం అర్ధరాత్రి పూట. అది అమావాస్య మంచి సమయంలో అర్ధరాత్రి 12 గంటలకి నల్లని మేఘాలు ఆకాశంలో ఆవరిస్తే ఎలా ఉంటుందో చూడండి. అసలే అది అమావాస్య అని చెప్పుకున్నాం కదా. పైగా నడికిరేయి ఆ సమయంలో నల్లని మేఘాలు, ఆ నల్లని మేఘాలతో కూడిన కటిక చీకటి ఉందే, ఆ చీకటి ఆవిడికి జుట్టుగా ఉందిట. ఆవిడ జుట్టు అంత ఒత్తుగా నల్లగా ఉందనమాట. పూర్వం ఆడవాళ్ళకి జుట్టు నల్లగా ఉండేది, ఇప్పుడంటే మన డిస్నీ లాంటి కడితే అక్కడ రకరకాల రంగుల జుట్లతోటి ఓహో ఉత్తిష్టంతో పోత పిశాచ అన్నప్పుడు అర్థమే మంత్రం చదువుకోవాల్సి వచ్చింది. అదే రంగులు, ఆకుపచ్చ రంగులు, ఎర్ర రంగు, పచ్చ రంగు, అడిలిపోయి ప్రాణం, దానికి తోడు శరీరములు, ఆ శరీరములకు తోడు జుట్టు, ఆ కట్టు, ఆ బొట్టు అవి చూసి ఇదే డిస్నీ ల్యాండ్ అండి. సరే మొత్త మీద ఏది ఏమైనప్పటికీ ఆవిడ నల్లగా ఒత్తుగా జుట్టు ఉండదు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ ఉంటే, తీయ మామిడి చెట్ల చివుళ్ళు వేసి వసంత ఋతువులో కుహు కుహు అని కుస్తున్న కోయిల కూత ఆవిడ కంఠం కింద ఉంది. ఇంకా నవ్వింది ఆవిడ, చంద్రుడి వెన్నెల కురిసినట్టుంది. అర్ధరాత్రి పూట అందులో ముఖ్యంగా శరత్కాలంలో చంద్రుడు పిండి వెన్నెల కురిపిస్తాడు, అటువంటి స్వచ్ఛమైనటువంటి నవ్వులు ఆవిడ కురిపిస్తుంది. వెన్నెల వంటి నవ్వు అనమాట. కొందరు నవ్వితే నిజంగా వెన్నెల మురిసినట్టు ఉంటుంది, కొందరు నవ్వితే విషపు నవ్వు. జగన్మాత యొక్క నవ్వు అంత బాగుంది. కనువరేకులు ఆవిడకి కళ్ళుగా, తామర పువ్వులు అడుగులుగా కనపడుతున్నాయి. అంత ఎర్రని పాదాలు, మెత్తని పాదాలు అన్నమాట. ఇంతెందుకు ఈ సుందరీమణిని చూచిన కళ్ళతో మరొక స్త్రీని చూడలేం, 1000 పొగడ్తలు దండుగా ఇటువంటి సుందరి ఎక్కడ ఉండదు అనుకుని వీళ్ళు గుడ్లప్పగించి విష్ణువుతో యుద్ధం చేయడం మానేసి అసలు తమ కర్తవ్యం ఏమిటి మర్చిపోయి అలా ఆ సుందరీమణికేసి చూస్తూ విభ్రాంతులై ఉండిపోయారు. తమను తాము మర్చిపోయారు, మై మర్చిపోయారు, ఇంక అన్నీ మర్చిపోయారు. ఆ ఈ సుందరీమణి సౌందర్య వ్యామోహంలో వీళ్ళు చిక్కుకున్నారు అని కనిపెట్టిన విష్ణు మెల్లిగా వాళ్ళ దగ్గర చేరి, అబ్బాయిలు చాలా కాలం నుంచి నేను ఎంతో మంది రాక్షసులతో యుద్ధం చేసి సంహరించాను, కానీ మీలాంటి వీరుల్ని చూడలేదు. 5000 సంవత్సరాలు ఈ మహావిష్ణువుతోటి యుద్ధం చేయగలిగారు మీరు, ఏం పరాక్రమం, ఏం పౌరుషం మీది, అందుకే నేను మెచ్చుకున్నాను. మీరు ఎలాగో ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు లేరు, అందువల్ల మెచ్చుకుని నేను వరం ఇద్దామనుకుంటున్నాను, మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు ఆయన. వీళ్ళు ఏమనుకున్నారు మూర్ఖులు, ఇక్కడ ఒక అందగత్తె కనపడింది, ఈ అందగత్తె ఎదురుగుండా నేను వరాలు ఇస్తాను అంటున్నాడు ఈయన. అంటే మనకంటే గొప్పవాణ్ణి అని నిరూపించుకుందాం అనుకుంటున్నాడు. సాధారణంగా ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎదురుగుండా ఎవడు ఎక్కువ ఖర్చు పెడతాడో, ఎక్కువ పోదులు పెడతాడో వాళ్ళు వరిస్తారట. ఈ సుందరీయుడు ఎదురుగుండా వీడు వరాలు ఇస్తానంటే వీడు గొప్పవాడేమో అనుకుని సుందరి ఆయన వరిస్తుందేమో, అందుకే వీడు ఈ రకంగా నాటకం ఆడుతున్నాడేమో అని అనుకుని, ఎవడవరా నువ్వు, సుందరి కనపడింది కదా అని పెద్ద గొప్పవాడిలాగా నటిస్తావా, నువ్వు వరాలు ఇచ్చేవాడివా, 5000 సంవత్సరాలు మాతో పోరాడి యుద్ధం చేయలేక అలిసిపోయి విశ్రాంతి కావాలని కోరుకున్న బోడి మగవాడివి, నువ్వు వరాలు ఇవ్వడం ఏమిటి, మేము కోరుకోవడం ఏమిటి, మహావీరులం మేము, మేమే వరాలు ఇవ్వగలం, కావాలంటే వరాలు మేమే ఇస్తాం కోరుకో అన్నారట. వరాలు ఇస్తామంటే ఈవేళ శక్తి గొప్పది అని గుర్తించి ఆ సుందరి మనలో ఎవరినైనా వరిస్తుందని వాళ్ళ ఊహ. అందుకని వాళ్ళు ఏమన్నారు, సుందరీ వ్యామోహంలో అదే మాయ, అమ్మవారి మాయ ముందు ఎవడు మాయ ఏమైనా ఎందుకు పని చేస్తుంది, ఆ మాయలో పడి నీకే మేము వరాలు ఇస్తాం, నీకేం కావాలో కోరుకో అన్నారు. మాట తప్పరు కదా అన్నాడు ఆయన. అబ్బే మాట తప్పం, ఆ సుందరి సాక్షిగా నీ సాక్షిగా మా అన్నదమ్ములు ఒకడి మీద ఒకటి సాక్షిగా మా నెత్తి మీద ఒట్టేసుకుని చెబుతున్నాం, నీకు వరం ఇస్తున్నాం కోరుకో. అబ్బా నువ్వు ఇటు తిరక్కరా నాయన, మేము వాడు చూస్తూ ఉండాలిరా అంటూ పక్కన ఆ సుందరిని చూడకుండా ఉండలేనంత వ్యామోహంతో ఆవిడకేసే చూస్తూ ఆయన చేతిలో చెయ్యేసి మాట ఇచ్చేశాడు వాడు. అమ్మయ్యా అనుకున్నాడు ఆయన, వీళ్ళు మాట ఇచ్చారు దొరికారు అనుకుని, సరే మాట తప్పరు కదా అని మళ్ళీ ఇంకోసారి అన్నాడు. మేము తప్ప, ప్రాణం పోయినా తప్ప అన్నారు వాళ్ళు. అయితే మీ ఇద్దరు నా చేతిలో చచ్చిపోయే వరం ఇవ్వండి అన్నాడు ఆయన. వాళ్ళకి అసలు ఏమిస్తున్నామో కూడా తెలియలేదట, ఈ మాయదారి ప్రేమ ఎంతలా ఉంటుందో ఏమిటో తెలియదు కానీ అందులో ఇరుక్కున్న వాడిని ఎవరన్నా అడగాలన్నమాట. అనుభవం నాకు లేదు కనుక వాళ్ళు ఆ వ్యామోహంలో పడి ఏమన్నారు, ఇచ్చాం అన్నారు. ఏమిచ్చాం, మీరిద్దరూ చచ్చారు అన్నాడు ఆయన. ఈలోప ఈ ఇచ్చాము అని వాళ్ళు అనగానే చేతిలో చెయ్యి వేసి, మేమిద్దరం నీ చేతిలో తెచ్చే వరం ఇచ్చాం అన్నారో లేదో అప్పటిదాకా ఎదురుగొండా వీళ్ళని ముసిముసి నవ్వులు నమ్ముతూ వ్యామోహితుల్ని చేస్తున్న ఆ జగదేక సుందరి, విశ్వసుందరి, భువన సుందరి జగన్మాత అదృశ్యురాలైపోయింది. ఆ సుందరి మాయమవగానే, అమ్మ మాయమవగానే వీళ్ళకి ఇప్పుడు స్పృహ వచ్చిందండి. ఒరే మన ఇద్దరం కలిసి ఇందాక ఏమిటో వరం ఇచ్చినట్టున్నా ఈ విష్ణువు కంటే, ఏదో వరం కాదురా, సత్యే వరం ఇచ్చాం అన్నారు వాళ్ళు. ఎంత పొరపాటు చేశాం, ఇప్పుడు అర్థమవుతున్నది, ఇప్పటి వరకు మనల్ని మురిపించింది మరిపించింది ఆ సుందరి అమ్మే. అమ్మవారు మనకి స్వచ్ఛంద వరణం ఇచ్చినప్పుడు అజ్ఞానంలో పడి మనం ఏమన్నాం, అమ్మా నిన్ను మోసం చేశాం, వంచాం, బుట్టలో వేసుకున్నాం, మాకు మరణం లేని వరం పొందాం అనుకున్నాం మనం. ఇప్పుడు అర్థమైంది, ఆవిడ్ని వంచడం కాదు, అమ్మని వంచబోయి మనమే వంచితులం అయిపోయాం. ఆ జగన్మాత ముందు మనశక్తి అంత, ఎంత పొరపాటు చేశాం. ఏ తల్లి వరాలు ఇచ్చిందో అటువంటి వరాలు ఇచ్చిన తల్లిని కంటకా వరాలతోటి కోరుకున్నాం మనం, దానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాం అని ఏడ్చారు. ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఉంది, వరం ఇచ్చేశారు వాళ్ళు. ఇప్పుడు చంపక తప్పదు, విష్ణువు చేతిలో వాళ్ళకి సావు తప్పదు, ఆయన చంపక తప్పదు. అయినా ప్రాణం మీద ఆశ ఉంటుంది కదా, అందుకని పాపం వాళ్ళు శ్రీమన్నారాయణ వరం ఇచ్చామనుకో, తప్పదనుకో మాకు చావు, అయినా మాకు నీళ్లు లేని చోట చావాలని ఉన్నది, పొడిగా ఉన్న నేల మీద ఎక్కడ నీళ్లుండవో అక్కడ చంపు అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆనాటికి కేవలం జలం తప్ప స్థలం లేదు కనుక. శ్రీ మహావిష్ణువు నవ్వాడు, నీళ్లు లేని చోట పొడిగా ఉన్న చోట చంపాలి అంతే కదా, చూడండి అని అమాంతంగా తన శరీరాన్ని పెంచేశాడు. ఇలా బాసిన మఠం వేసుకుని శరీరాన్ని పెంచాడు. ఆయన శరీరం అలా పెరిగిపోయింది, తొడలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో వీళ్ళు భయపడ్డారు, ఓహో ఈయన తొడలను విపరీతంగా పెంచుతున్నాడు, ఇలా బాసిన వటం వేసుకుని ఆసనం వేసుకుని శరీరాన్ని విపరీతంగా పెంచుతున్నాడు, ఆ తొడల మీదకి చేసి చంపేస్తాడేమోనని ఆ తొడల మీద పట్టనంత శరీరం పెంచడానికి వాళ్ళు ప్రయత్నించారు. మహావిష్ణువుతో సమానంగా వాడు శరీరం పెంచలేకపోయారు. ఎందుకంటే ఆయన పేరే విష్ణువు, వ్యాపక శీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక ఆయనకి విష్ణువు అని పేరు. విష్ణువు అంటే సర్వాంతర్యం, ఆయన లేని చోటంటూ లేదు. అంతలా విశాలంగా శరీరాన్ని పెంచి వాళ్ళిద్దరిని నడువులు పట్టుకుని తొడ మీద చేర్చి చక్రంతో వాళ్ళ తలకాయలు నరికేశాడు. ఆ క్షణమే వాళ్ళ ప్రాణం పోయింది. వాళ్ళ తలలు రెండు నీళ్లలో పడిపోయి గిర్రను తిరిగిపోయాయి. కాసేపు ఆ తిరుగుతున్న రెండు మెదళ్ళు అతుక్కుపోయాయి. ఆ మెదళ్ళు అలా తిరుగుతూ తిరుగుతూ గుండ్రంగా మారే కాసేపటికి అదే మేదిని భూమిగా మారిపోయింది. భూమి అలా పుట్టింది. శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణమలం అది వ్యర్థం కాదు కనుక రాక్షసులై ఆ రాక్షసుల తమోగుణం నశించి వాళ్ళు చావగానే వాళ్ళ మెదళ్ళు అతుక్కుపోయాయి. సంస్కృతంలో మేధస్సు అంటే మెదడులో ఉన్నటువంటి మాంసము. వత్తకూడదు సుమ, ఈ మధ్యకాలంలో ఈ భాషతో చచ్చిపోతున్నాం ఒక్కోసారి. ఏది సంస్కృతం ఏది తెలుగో తెలియదు వాడికి, ఏది సకారాంతమో ఏది అకారాంతమో తెలియదు. మేధస్ శబ్దం సకారాంత శబ్దం అది. దీని అర్థం ఏమిటి, మెదడు లోపల చుట్టూతో ఉండే మాంసము, ఆ మాంసం అంతా గుజ్జంతా కలిసి మేదిని మేదినిగా మారింది. మేదిని అనే పేరు అందుకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. భూమికి మేదిని అంటే మేధస్సులో మెదడులో ఉన్న మాంసం గుజ్జు. అదే తెలివితేటలకైతే మేధస్ అనకూడదు, మేధ ఆకారాంత స్త్రీలింగం అది. మేధ అంటే తెలివి, మేధస్ అంటే ఈ మెదడు చుట్టూ ఉండే మాంసపు ముద్ద. అందుకని తెలివికి ఏం చేస్తాడు వీడు, అసలు వాడు మేధోమథనం అంటే పైగా ఏదో మేఘమథనం లాగా, మేధోమథనం అంటే మేధామథనం అన్నారు. ఈ దిక్కుమాల భాషతో ఒళ్ళు మండిపోతానమాట. వాడు కనబడితే ఆన్ ది స్పాట్ ఏం చేయాలో తెలియదు, ఏం చెయ్యం, ఏం చేయలేం కరెక్ట్. కాబట్టి ఏదైనా మేధామథనం మేధోమథనం అనే శబ్దం ఉండదు. ఇక మీదట మీరు తెలుసున్న వాళ్ళు కనుక ఇది విన్నారు కానీ గుర్తుపెట్టుకోండి, ఒత్తు లేనిదైతే మేధస్ శబ్దం అనుకో, అప్పుడు మేధోమథనం అంటే లోపల ఉన్న మాంసం అంతా పీక్కి తినేయచ్చని. అలా కాకుండా మేధామథనము అనాలి. మొత్తం మీద మేధావు కాబట్టి మేధావి. విష్ణు సహస్రనామంలో మేధావి విక్రమక్రమ, మేధ అంటే తెలివి కలిగిన వాడు గనక మేధావి అన్నమాట. ఇప్పుడు భూమి ఎలా పుట్టింది, పెద్ద ఆకారంతో మేదిని తయారైంది. అవగానే అందులో అమ్మవారి శక్తి ప్రవేశించటం వల్ల భూమి స్త్రీ అయ్యింది. అమ్మ అనుగ్రహంతో పుట్టారు, ఆ ప్రాణాలు పోయాయి, మళ్ళీ అది గొప్ప స్త్రీగా మారిపోయింది. చూసారు సృష్టి ఎంత గొప్పదో, వ్యర్థ పదార్థం కూడా పవిత్ర పదార్థం అయిపోయింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అనేకమైన జీవరాశులు 84 లక్షల జీవరాశుల్ని ఈ భూమి మీద సృష్టించాడు. అప్పుడే జరిగిందో తమాషా, ఆయన అనేక జీవరాశులు సృష్టిస్తూ ఉండగా ఒకరోజు నాకు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. ఆయన చేతులలో తిప్పుతున్నాడు, బ్రాహ్మీ ముహూర్తం అది. ఆ సమయంలో తల్లని వాడు ఒకడు పుట్టాడు. వాడి శరీరం అంతా మానవ శరీరం, ఈ తలొక్కటి మాత్రం గుర్రపు తల వచ్చింది. హయము అంటే గుర్రం, గ్రీవము అంటే మెడ, హయగ్రీవుడయ్యాడు వాడు. ఈ విధంగా హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. హయగ్రీవుళ్ళు సృష్టిలో ఇద్దరున్నారు. ఒక హయగ్రీవుడేమో సోమకుడు అని కూడా పిలువబడ్డాడు వాడు. వాడు అసలు పేరు హయగ్రీవుడు గుర్తుపెట్టుకోడు, సోమకాసురుడు ఉన్నాడే వాడి అసలు పేరు హయగ్రీవుడు. అందుకే మీకు భాగవతంలో అష్టమస్కంధంలో శ్రీ మహావిష్ణు ఏం చేశాడు, ఆ కరటిని దాకి వధించే ముష్టి దళిత గ్రౌన్ హయగ్రీవుని అన్నారు. హయగ్రీవుడు అనే రాక్షసుడిని సోమకాసురుడని మారుపేరు కలిగిన వాడిని ఒక్క దెబ్బకి విష్ణువు ఈ మత్స్యావతారంలో చంపాడు. వాడు ఎంత వీరుడో తెలుసా, ముష్టి దళిత గ్రావుట. గ్రావము అంటే కొండ, దళిత అంటే నాశనం చేయబడిన ముక్కలు చేయబడిన, దళిత గ్రావము ముక్కలు చేయబడిన కొండ. దేనితో, ముష్టి పిడికిలితో కొండలు కొడితే కొండ ముక్కలు అయిపోయిందిట. అందుకని పిడికిలితో ముక్కలు చెయ్యబడిన కొండ కలిగిన వాడు, ఒక్క పిడికిలి దెబ్బతో కొండని ముక్కలు చేసిన మహావీరుడైన హయగ్రీవుణ్ణి శ్రీ మహావిష్ణువు చంపాడు అని భాగవతంలో ఇది 8వ స్కంధంలో పద్యం అనమాట. ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవుని పోతను గారి పద్యాలే పద్యాలు అసలు. ఇప్పుడు వీడు ఇంకొక హయగ్రీవుడు, వీడు వాడి తర్వాత పుట్టినవాడు. ఆ సోమకాసుర వధ అయిన తర్వాత పుట్టిన హయగ్రీవుడు, వీడు బ్రహ్మగారి చేతుల నుంచి పుట్టుకొచ్చాడు. ఆ వాడు బ్రహ్మగారి కంటే ముందే పుట్టాడు, పుట్టి బ్రహ్మ దగ్గర వేదాలు అపహరించాడు. కానీ వీడు అలా కాదు, బ్రహ్మ చేతులు తిప్పుతూ ఉంటే బ్రాహ్మీ ముహూర్తంలో పుట్టాడు. వాడు పుట్టి బ్రహ్మ కోసం మహాతపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే నీకు ఏ వరం కావాలో కోరుకోమంటే, నాకు మరణం లేని వరం ప్రసాదించు అంటే ఆయన నవ్వి, ఆ వరం నేను ఇవ్వలేను కానీ నీకు ఒక మంచి మంత్రం ఇస్తాను, హ్రీం అని ఒక గొప్ప బీజం ఉన్నది, ఆ హ్రీంకారం నీకు ఇస్తాను. ఈ అక్షరాన్ని భక్తితో జపం చేస్తే అది రకరకాల వేద మంత్రాల ధ్వనులతో నేను ప్రత్యేకంగా తయారు చేసిన బీజం అది. ఈ హ్రీంకారం అనేటటువంటి అక్షరం ఎలా ఉంటుందో అలాంటి ఆసనంలో అమ్మ కూర్చుంటుంది. అమ్మవారికి కూర్చోడానికి ఒక ఆసనం ఉంది. ఆ ఆసనం ఎలా ఉంటుంది తెలుసా, హ్రీం అనే అక్షరం రాయండి, అచ్చం అలా ఉంటుందిట. మీరు ఈసారి ఎప్పుడైనా గోడ మీద హ్రీం రాయండి, ఆ హ్రీం యొక్క మధ్యలో కూర్చుంటుంది ఆవిడ. కిందేమో సున్నా ఉండి పక్కన హా ఉంటే ఆ మధ్యలో జగన్మాత కూర్చుని మనకు దర్శనం ఇస్తుంది ఆవిడ. హ్రీంకార ఆసన గర్భిత అనలసిక, నీ జపం నీకు చేసుకునే అధికారం ఇస్తున్నాను, హ్రీంకారాన్ని జపించు. ఇది జపిస్తే నీకు అమ్మ ప్రత్యక్షం అవుతుంది. ఆవిడ తలుచుకుంటే నీకు మరణం లేని వరం ఇవ్వవచ్చు, నేను అశక్తుణ్ణి అన్నాడు ఆయన. అయితే నాకు ఆ మంత్రాన్ని ఇయ్యి అన్నాడు వీడు. వెంటనే ఆయన బ్రహ్మంతటి వాడు హయగ్రీవుడికి హిరీం అనే అక్షరాన్ని ఉపదేశంగా ఇచ్చాడు. ఉపదేశం అంటే ఏమిటనమాట, ఉపదేశ ఆద్యోచ్చారణం. గురువుగారు ఇక్కడ కూర్చుని నాయన ఈ అక్షరం జపించండి అని మొదటగా ఉచ్చరిస్తాడే, ఈ గురువు నోటి నుంచి మొట్టమొదటిగా వచ్చిన అక్షర ఉచ్చారణకి ఉపదేశం అని పేరు. ఇప్పుడు ఉదాహరణకి నేను మీ అందరినీ హ్రీం అనండి అన్నాను అనుకోండి, అప్పుడు నా నోటి నుంచి వచ్చింది హ్రీం, ఈ ఉచ్చారణకి ఉపదేశం అని పేరు. అందుకని గురువులు ఉపదేశం ఇస్తారు, ఉచ్చరిస్తారు, శిష్యులు ఉపదేశం పొందుతారు, దాన్ని స్వీకరించి మళ్ళీ ఉచ్చరిస్తారు. ఇంతకీ ఉపదేశం అంటే అదే, ఉపదేశ ఆద్య ఉచ్చారణం, మొట్టమొదటి ఉచ్చారణ అనగా గురువు నోటి నుంచి మొట్టమొదటిగా వచ్చిన ఉచ్చారణయే ఉపదేశము అని పిలువబడుతుంది. బ్రహ్మంతటి వాడు ఉపదేశం చేశాడు హ్రీం మరి అక్షరం జపించు అని. దాన్ని పుచ్చుకుని గురుభక్తితోటి వాడు భక్తిగా ఈ భూలోకంలో ఒక గొప్ప కొండ ఒకటి ఉంది, ఆ కొండ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా, అస్సాములో గౌహతి దగ్గర ఉంది, బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది, దానికి మణిపర్వతం అని పేరు. ఆ పర్వతం దగ్గర నేను భాగవతాన్ని, దేవీ భాగవతాన్ని నవాహ దీక్షతో కామాఖ్యాదేవి సన్నిధానంలో చెప్పాను, అస్సాంలో కూడా చెప్పాను, చాలామందిని తీసుకెళ్ళి 2010 నేటికి 7 సరిగ్గా ఇదే మే నెలలో. ఎందుకు చెప్తానంటే చాలా అత్యద్భుతమైన పవిత్రమైన పర్వతం అది, ఆ బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది, మణిపర్వతం అంటారు. అస్సామీ భాషలో హోజో, హోజో అంటే హార్స్ హెడ్ అని అర్థం, హోజో అదే హయగ్రీవ, హో అంటే హయం, జో అంటే గ్రీవం, హయగ్రీవ శబ్దం అస్సామీ భాషలో హోజో అయ్యింది. అస్సాం అంటే ఏంటని ఉంటారు, నరకాసురుడి చేత పరిపాలింపబడినటువంటి రాజ్యం అదే, కామరోపదేశం అంటారు దానిని, దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. దానికి ఇప్పుడున్నటువంటి ఈ బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్న గౌహతి అనే శబ్దానికి పురం ప్రాగ్జ్యోతిషపురం అని ఉండేది. ప్రాక్ జ్యోతిషపురం, ప్రాక్ అంటే తూర్పు దిక్కున ఉన్న జ్యోతిషపురం. ఒకనొకప్పుడు నరకాసురుడు అక్కడ ఆ బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక కొండ మీద 9 శివలింగ రూపంలో ప్రతిష్ఠించాడు. అప్పుడు భూదేవి ఏమంది, నువ్వు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఈ నవగ్రహాలని భక్తితో పూజించు, వీటిని పూజించి యుద్ధానికి వెళ్ళినంతకాలం నీకు చావుండదు, భగవంతుడైన విష్ణు కూడా నిన్ను చంపలేడు అంది. వాడు అలాగే నవగ్రహాలని ప్రతిష్ఠించి రోజూ పూజించేవాడు. శ్రీకృష్ణుడు దండయాత్రకు వచ్చినప్పుడు నారదుడు వచ్చి, నీకేం సొంత బలం ఎక్కడ ఏడిసింది, నవగ్రహాలు పూజిస్తున్నావు కాబట్టి వాళ్ళ అనుగ్రహంతో నువ్వు పరాక్రమం చూపించగలుగుతున్నావు అని రెచ్చగొట్టాడు. ఈ మూర్ఖుడు కదా, అంటే నవగ్రహాలు పూజించకపోతే ఆ మాత్రం నాకు బలం లేదంటావా, వాళ్ళని పూజించకుండానే వీళ్ళు యుద్ధరంగంలో విజయం పొందుతాను అని ధిక్కరించి వీడు తెచ్చాడు. అందువల్ల నారదుడు లాంటి గురువులు ఉన్నారు, అప్పుడప్పుడు అవతలని నాశనం చేయడానికి కూడా ఇలాంటి రెచ్చగొడుతూ ఉంటారు. ఎందుకంటే పాపాత్ముడు గనక వాడు ఇవి దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుడప్పుడు మనకి అహంకారం ప్రబలుతుందండో. కొద్ది రోజులు పోయాక అందరూ దండం పెట్టడం మొదలెట్టాక నాలాంటి వాడు, నేనే దేవుణ్ణేమో, అసలు దేవుడికి దండం పెట్టక్కర్లేదేమో అనుకున్నవాడు ఉన్నారు తెలుసునే మీకు. కొద్ది రోజులు పోయాక మొదట్లో వీడు దేవుడికి అర్చన చేసేవాడే, కానీ జనమంతా మీరే దేవుడు అండి, మీరే దేవుడు అండి, చెక్క భజన గడి తెక్క పొగడేస్తారులేండి వీళ్ళు వాడు మరి కోసం. అందుకని నీవే దేవుడు, నీవే దేవుడు, నువ్వే రాముడు అనగా నేనే రాముడి, నేనే దేవుడిని, అక్కడికి ఎందుకు దండం, ఇక్కడే పెట్టండి అంటాడు. ఆ భ్రమలో పడ్డా ఇక వీడి బతుకు విభ్రమ. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాని ముఖస్థుతికి మాత్రం లొంగకూడదు. మనిషిని అన్నిటికంటే సర్వనాశనం చేసేటటువంటి గొప్ప వస్తువు ఏమిటో తెలుసా, స్తుతి అన్నారు. నింద లాభాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే అప్పుడప్పుడు మహానుభావులు ఎవరికైనా నింద వస్తే వాళ్ళు నిర్వికారంగానే తీసుకుంటారు. 24 అందరూ పొగుడుతారా, రాక్షసులు విష్ణువుని సుంట అన్నారు, నవ్వుకున్నాడు ఆయన. నువ్వు మహాపండితుడు అని పొగిడారు కొందరు, దానికే నవ్వుకున్నాడు ఆయన. ఎప్పుడైనా విష్ణువు తిడితే రియాక్ట్ అయ్యడం చూశారా మీరు, అసలు ఒక కామెంట్ కూడా పెట్టడాయన, మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి. అందుకే ఫేస్బుక్లో నేను దేనికి కామెంట్ పెట్టను, ఒక్కొక్కడేమో అద్భుతంగా చెప్పే ఉంటాడు దానికి కిక్కురు మనం, ఒక్కొక్కడు ఉట్టి సొంట వీడి కూడా ఏం బాగా చెప్పలేదంటాడు దానికి. అలాగే స్వీకరించాలి, ఎంత లాభం దానివల్ల మనకి, మనం ఒక్కసారి దానికి స్పందించడం మొదలు పెడితే అవి మనం స్వీకరిస్తున్నాం. మనం తిట్లైనా చివాట్లైనా అట్లైనా, అట్లు చివాట్లు రెండు సమానంగా స్వీకరించాలి. అదృష్టం బాగుంది, వాడు పెసరట్లు పెట్టారు, రేపు పొద్దున చివాట్లు పెడతారు, ఇవి అవి మొత్తం మీద అట్లే, చివా అట్లు ఇవి పెసరట్లు. దాన్ని ఎంత అందంగా స్వీకరించావో, ఆనందంగా స్వీకరించావో, దీన్ని కూడా అంత స్వీకరిస్తే అంత లాభం. భగవంతుడి యొక్క గొప్పతనం అదికే. అందుకే శిశుపాలుడు ఏమన్నాడు, హరి సాధింతు హరిని గ్రసింతు హరి ప్రాణాంతంబు నొందింతు అన్నాడు. అయినా ఆయన పట్టించుకోలేదు. ఈ ఊరికి కూడా భ్రమలో పడ్డాడు, నవగ్రహాలను పూజించలేదు, నశించాడు. అయితేనే భూదేవి అనుగ్రహం వల్ల ఈ జ్యోతిష మందిరం కలియుగ అంత వరకు అక్కడ ఉండిపోయింది. మొట్టమొదట ప్రాగ్జ్యోతిషపురం. ఆ దేశానికి అస్సాం అని ఇప్పుడుందే అసమ దేశం, కొండలు గుట్టలతో సమముగా ఉండదు అది, అందుకని అసమ, అదే అసామీ అసామ క్రమంగా అస్సాం అయింది. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించే శక్తి ఆ దేశంలో ఉన్నంతకాలం నరకాసురుడికి విష్ణువు ఇచ్చాడు. అందుకని దానికి కామరూప దేశం అని పేరు బట్టి ఉన్నాయి. కామరూప దేశం అన్నా అసమ దేశం అన్నా అస్సాము దేశం అన్నా మొత్తం మీద అదే. గౌహతికి మాత్రం ఇటు ప్రాగ్జ్యోతిషపురం, మొదట్లో గోహతి. వాడు ప్రాగ్జ్యోతిషపురం అనే పేరుతోటి నవగ్రహాలయం కట్టి ఆ నగరానికి ఆ పేరు పెట్టగానే ఆ నవగ్రహాలకు అభిషేకం చేయటానికి సురభి అని పేరుతో ఉన్న కామధేను భూలోకానికి దిగింది. ఆ కామధేను భూలోకానికి దిగి నవగ్రహాల మీద పొదుగు పెట్టి అభిషేకం చేసింది. ఆ కాలు దెబ్బ అక్కడ తగిలింది. గోహతి అంటే ఆవు కాలు యొక్క దెబ్బ, హతి అంటే దెబ్బ, కాలి దెబ్బ నేలకి ఆ ప్రాంతానికి తగలడం వల్ల ఆ నేల పవిత్రమై గోహతి అయ్యింది. ఆ గోహతి గోశబ్దం కూడా గౌ అని అభివృద్ధి చెందుతుంది కనుక గౌహతి అంటే ఆవు కాలి దెబ్బ తగిలిన ప్రదేశం అన్నమాట. అంత పవిత్ర ప్రదేశం. అక్కడే అమ్మవారు కామరూప అనే పేరుతో ఉన్నది. శ్రీ మహావిష్ణువు శివుడు తన భుజం మీద సతీదేవి శరీరాన్ని మోస్తూ ఉంటే బాణాలతో ముక్కలు కొంత కొట్టాడని పొద్దుట కూడా మీకు చెప్పాను. అది 7వ స్కంధంలో మళ్ళీ వస్తుంది కనుక అప్పుడు చెప్పుకుందాం. అప్పుడు అమ్మవారి యోని స్థానం పడిన స్థలం అది. అందుకే అక్కడ సంవత్సరానికి ఒకసారి సెప్టెంబర్ మాసంలో అమ్మవారికి ఋతుక్రమం కూడా వస్తుంది. 3 రోజుల పాటు ఆ విక్రమం నుంచి అక్కడ పాషాణ రూపంలో ఉంటుంది ఆ యోని స్థానం. అందులోంచి రక్తం బయటకు వస్తుంది. 3 రోజులు అమ్మవారు బయట ఉంటుంది. ఆ సమయంలో ఒక ఎర్రని వస్త్రం కప్పుతారు. ఆ వస్త్రాన్ని మనకి ప్రసాదంగా ఇస్తారు. ఎంత చిత్రం చూసారు అది, అపూర్వ స్థలం అది. అక్కడికి వెళితే పునర్జన్మ ఉండదని ఎందుకన్నారంటే మానవుడికి మళ్ళీ యోనిలో ప్రవేశించి పుట్టవలసిన కర్మయోగం ఉండదు, భక్తితో అక్కడ దేవీ భాగవతం చేయాలని చెప్పారు. అసలు బ్రహ్మపుత్ర అనేది అనేకమైన పర్వతాలకు, అక్కడ పీకాక్ పర్వతం, మయూర పర్వతం ఉంది, నెమలి పర్వతం, మణిపర్వతం అంటే ఈ హయగ్రీవుడు రాక్షసుడు తపస్సు చేసిన స్థలం ఉంది, ప్రాగ్జ్యోతిషం, నవగ్రహ ఆలయం ఉన్నది. ఇవన్నీ నేను ఒకప్పుడు యూట్యూబ్లో పెట్టించారు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఐట్యూబ్ యూట్యూబ్ అవర్ ట్యూబో తెలియదు, కానీ మొత్తం మీద ఆ ట్యూబ్లు మీరు ఒకసారి ఇంటికి వెళ్ళాక చూడండి. ఒకవేళ అవకాశం ఉంటే చూడండి, లేదా మనం అందరం కలిసి వెళ్ళిపోదాం. ఒకసారి పెద్ద పని, ఎంత డబ్బు సంపాదించారు దేనికి, $10 ఒక స్కాలర్తో కలిసి ఇక్కడ కాలర్ ఎగరేసుకోకర్ లేకుండా అక్కడ ఏ వస్తామో లేదంటే అప్పుడప్పుడే తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఈ పనులన్నీ. కాబట్టి ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి, పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళారట. మానవుడి పుట్టిన తర్వాత భగవంతుడు కూడా భూమి మీద తీర్థయాత్రలు చేశాకే తరిస్తాడు. అందుకే బలరాముడు తీర్థయాత్రలు చేశాడు, నారదుడు తీర్థయాత్రలు చేశాడు, వ్యాసుడైతే 10,000 మంది శిష్యులతో తీర్థయాత్ర చేశాడు. నేను ఒక్కడే వస్తున్నాను, ఏదో 9 ఏళ్ల తర్వాత ఒక కామెడీ తీసుకొచ్చాను. కానీ దానికి ఆయన ఎక్కడ 10,000 మంది శిష్యులతో కలిసి తిరిగి పెట్టండి, ఇంతమందికి కలిసి భోజనం పెట్టేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు 10,000 మందితో నేను వచ్చానంటే మీరు హడిపోతారు. 10,000 మంది వస్తే భోజనం పెట్టడానికి ఇబ్బంది లేదు, కానీ గదులు ఉండవని. అందులో ముఖ్యంగా శాస్త్రి గారు డ్రైవ్ చేసేటప్పుడేమో మా ఇద్దరికి సీటు ఉంటుంది కానీ మళ్ళీ కూడా కష్టమని ఇన్ని కారణముల చేతను తీసుకురావటం లేదు. కానీ పూర్వకాలంలో గురువులు ఎప్పుడు 10,000 మందికి తక్కువ కాకుండా శిష్యులతో వెళ్ళేవారట. అదొక గొప్ప యోగం. ఇంతకెందుకు చెబుతున్నారంటే ఆ మణిపర్వతంలో హోదో పర్వతం మీదకి బ్రహ్మపుత్ర నదిలోకి దిగి వీడు హ్రీం అనే జపం చేశాడు. ఆ బీజాన్ని జపించాడు. సరిగ్గా వాడు సంవత్సర కాలం జపం చేయగానే అమ్మవారు వాడు ఏ జపం చేశాడో ఆ అక్షర రూపంలో ఉన్న ఒకనొక ఆసనంలో కూర్చుని దర్శనమిచ్చిందిట. అదిగో అప్పుడు చేసిన ధ్యానం. హ్రీంకారాసన గర్భితా నలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జలాం వందే వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్జలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. అమ్మ క్రీమ్ అనే అక్షరం ఎలా ఉన్నదో అటువంటి ఆసనం మధ్యలో అనలశిఖం అగ్నిజ్వాలలాగా దీపం వెలిగిస్తే జ్యోతి ఎలా ఉంటుంది, అటువంటి జ్యోతి రూపములో ధగ 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 వెలిగిపోతుంది. సౌహ్ క్లీమ్ అనే రెండు అక్షరములు కళలుగా ఆవిడ ధరించింది. ఆ కళలతో బిభ్రతీం ప్రకాశిస్తుందిట. ఇంకా అమ్మవారు కట్టుకున్న బట్ట సౌవర్ణ అంబర ధారిణి. ఆవిడ సౌవర్ణం బంగారపు అంబర వస్త్రమును ధారిణి ధరించింది. ద్వితీయ విభక్తి గనక బంగారపు రంగులో ఉన్నటువంటి బంగారముతో తయారు చేయబడిన వస్త్రమును ధరించిన దానిని గురించి నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఆవిడకి మూడు కళ్ళు ఉన్నాయి, త్రినేత్రోజ్వలం. సూర్యుడు ఆవిడకి కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు తృతీయ నేత్రం, తార్తీయ నేత్రం. ఈ మూడు కళ్ళు ఎదురుగుండా ధగ ధగ వెలుగుతున్నాయి. అటువంటి త్రినేత్రములతో ప్రకాశిస్తున్న నీకు నమస్కారం. పుస్తకం పాశం, తాడన్నమాట పాశం అంటే బంధించడానికి ఉపయోగించేటటువంటి పాశం. ప్రేమ అనేటటువంటి తాడుతో మనల్ని భక్తుని బంధిస్తుంది ఆవిడ. అది మామూలు పాశం కాదు, ప్రేమ పాశం అన్నారు. రాగస్వరూప పాశాఢ్య, రాగము అంటే ప్రేమ బంధం. ఆవిడ ప్రేమ బంధమే ఒక తాడై ఆ తాడు ఆవిడ చేతిలో ఉంటుంది. ఆవిడ రాగానే తాడు వేస్తుంది, వెంటనే మనం అమ్మ వెంట పడతాం అనమాట, లేకపోతే అమ్మ వెంట పడం దూరంగా పోతాం. అటువంటి ఆవిడ ఆవిడ అంకుశం ధరించింది. అది మామూలు అంకుశం కాదు, క్రోధాకార అంకుశోజ్జల. ఆవిడ కోపమే అంకుశం అయ్యింది. ఎందుకు కోపంతో అంకుశంగా మారింది అంటే మనందరం ఏనుగులు లాంటి వాళ్ళం. ఏనుగు మదించి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి లోకాలను నాశనం చేసుకుంటే వాటి అదుపులో పెట్టకపోతే ప్రమాదం. మనలో ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియాలు మన మాట వినవు. ఇంద్రియాలే మన మాట వింటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళు అంట. పేరుకి ఇంద్రియాలు మన దగ్గర ఉంటాయి, కానీ ఇంద్రియాలు చెప్పినట్టు మనం నడుచుకుంటాం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, వీటికి జ్ఞానేంద్రియాలు అని పేరు. వాక్కు మనం మాట్లాడే మాట, పాణి అంటే చెయ్యి, నడిచే పాదం, పాయు ఉపస్థ, మలద్వారం, మూత్రద్వారం, ఈ ఐదు కర్మేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఈ దశేంద్రియాలని కూడా అదుపులో పెట్టకపోతే ఏనుగుల్లాగా ప్రవర్తిస్తాయి. వాటి ఇష్టం వచ్చినట్టు చెల్లిస్తాయి. ఒక్కొక్కడికేమో పొద్దునుంచి సాయంకాలం దగ్గర కళ్ళున్నాయి కదా అని అలా దరిద్రపు సినిమాలు చూసి 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 ఏంటి ఎన్నిసార్లు పెట్టావు ఎన్నిసార్లు పెట్టావు అలా ఏం ఉపయోగం ఉంది. ఇది విని 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 చెవులు పగిలి చచ్చిపోతాడు. చక్కగా హాయిగా పొద్దున్నే భగవద్గీత పెడితే ఒక్కడ పెట్టాడా, అలాగే చక్కగా హాయిగా భరతనాట్యం చేస్తే చూసేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఇక పొద్దున్నది సాయంకాలం దగ్గర పెత్తడి గొట్లు పట్టుకుని కుయ్యి కుయ్యి అని మైకు పుచ్చుకుని ఇటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఉడుకొచ్చేస్తుంది అనమాట. యమపాశాల్లో ఉంటే వాళ్ళ చేతిలో మైకులు కూడా పట్టుకుని తెగ తిరిగేస్తారు. ఆ నృత్యాలు చూడడం ఇవన్నీ కళ్ళతో చేసే తప్పులు అనమాట. ఇంక ఈ చెవులతోటి పనికి వాళ్ళని వినడం, మంచి చెబితే వినడం కంటే చెడ్డ చెబితే ఎంత ఆనందం వస్తుందో తెలుసా. వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, ఆవిడ ఎలా చేసిందిటా, ఈవిడ ఎలా చేసింది, ఆవిడ ఏం చేస్తున్నావు, నువ్వేం చూసావు. అయినా ఆ చెట్ట చెబుతూ ఉంటే వినడానికి సహజంగా ఎందుకో తెలియదు కానీ ఈ చెవులకు ఆసక్తి. దేవీ భాగవతం చెబితే వినడానికేమో ఓ 200 మంది వస్తారు. అదే లోకాభిరామాయణం చెబితే, లోక భాగవతం చెబితే అలా చేశాడంటే ఓ అన్నాం. ఏం తెలుసు పాపం, శ్రీనివాసు గారికి ముగ్గురు భార్యలు అన్నమా, ఇంకెంత ఆనందం వచ్చేస్తుంది. కంగారు అడగదు ఎవడున్నా సార్ మంచిదైతే. సృష్టి రహస్యం ఏంటంటే అది, అదే ఆయన ఏకపత్ని వృత్తుడండి, ధర్మవృత్తుడు అంటే పద్మాకర్ గారు పక్షపాతంతో చెబుతున్నారు. అది వెంటో ఖచ్చితంగా మీరు చెడ్డ చెప్పావా, ఇంకెంత ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. అందులో పక్కవాడి గురించి ఇంకా ఆనందం వస్తుంది. నువ్వు చెడ్డవాడిని అన్నావా వాడు వెళ్ళో. కాబట్టి ఈ చెవులతో చేసే పాపాలు, ఇంకా నాలుగుతో పిచ్చబాబుడి లాగా ఏదో ఒకటి వాగుతూ ఉండడం, చర్మం సుఖాలకు అలవాటు పడిపోతుంది అనమాట. ఇది ఎప్పుడు చల్లగా ఉండడానికో లేకపోతే ఇంకేదో పెర్ఫ్యూమ్స్ పూసుకోవడానికో చర్మ సుఖాలు దానికి ఉన్నాయి. అవి ఎక్కువైతే అవుతూ రోగాలు వస్తాయి, క్యాన్సర్ లాంటి భయంకర రోగాలు వస్తాయి. ఈ విధంగా ఇంద్రియములు మొత్తం మీద అది ఇదేరు కాదు, కానీ సాధ్యమైనంత వరకు అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే వాటిని అదుపులో పెట్టడానికి అమ్మవారు ఏం చేస్తోందిరా, నీ ఇంద్రియములు ఏనుగు, ఆ ఏనుగును అదుపులో పెట్టే అంకుశం నా కోపము సుమా అని అంకుశం ధరించింది. అందువల్ల పుస్తక పాశ అంకుశ ఇవన్నీ ధరించి ఆ తల్లి ఎదురుగుండా ప్రత్యక్షమైంది. స్రగ్భూషితాం, స్రక్ అంటే దండ, పువ్వులతో తయారు చేసిన లేక బంగారంతో తయారు చేసినా కూడా స్రక్ అని అంటాం. అందుకే మనకి ఒక్కోసారి అంటాం పుష్పస్రక్ అనొచ్చు, లేదా సౌవర్ణ స్రక్ అని అనొచ్చు. రోజు మనం ఈ శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం. ఇక్కడ ఏం చెప్పారు అమ్మవారికి, స్రజాం దండ ధరించింది, సక్కే స్రజాం అనమాట దండని ధరించినది. ఆవిడ ఏ దండ ధరించింది, సువర్ణ బంగారము, రజత వెండి, వెండి బంగారము గొలుసులు వేసుకుంది అనమాట. అక్కడ దండలంటే గొలుసులు వేసుకున్నది అని. ఇక్కడ అమ్మవారు కేవలం శ్రద్భూషిత అంటే అమ్మ దగ్గర రకరకాల పుష్పాలు ఉంటాయి ఆ లోకంలో, ఆ దివ్య పుష్పములతో తయారు చేసిన ఒక దండని ధరించింది అనమాట. ఉజ్జ్వలం, తళ్ళ 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 మెరిసిపోతుంది, ముఖంలో కాంతి వస్తే ఆ కాంతికి ఉజ్వలత్వం అని పేరు, అమ్మవారు ప్రకాశిస్తున్నది. అటువంటి త్వాం నిన్ను, గౌరీం గౌరీ స్వరూపంలో ఉన్నది, గౌరవం అంటే తెలుగు అని అర్థం, గౌరవర్ణంలో ఉన్న స్త్రీ గౌరీ అమ్మ అంత తల్లగా ఉందన్నమాట. త్రిపురా స్వరూపిణి నీవు అంటే అనేక అర్థాలు. ఇక్కడ ప్రస్తుతం మాత్రం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయిన నిన్ను. పరకళాం, మామూలు కళ కాదనేది, ఉన్నతమైన నిన్ను మించిన శక్తి లేదు, అటువంటి మహాశక్తి స్వరూపిణివైన కళాస్వరూపిణివైన నిన్ను. శ్రీచక్రములో తిరిగే నిన్ను నేను వందే, ధ్యానం చేస్తున్నాను నమస్కరిస్తున్నాను అనగానే సంతోషించిన తల్లి, ఓ హ్రీంకార జప నిష్ఠా గరిష్ట, నీకేం కావాలో కోరుకో అంది. వీడు కూడా సహజంగా ముందు రాక్షసులందరూ కూడా అమ్మని ప్రార్థించినా బ్రహ్మని ప్రార్థించినా చావులేని వరమిమ్మని అడుగుతారు. అందుకని ఇతడు కూడా మృత్యువు లేని జీవితం నాకు ఇప్పించు తల్లి అన్నాడు. ఇది మాత్రం కుదరదు నాయన, ఇంకేదైనా కొరకు కావాలంటే, కావాలంటే మొత్తం కాలిఫోర్నియాలో సందీవీలంతా కొనిపెట్టిస్తాను, నీకు మిల్పిట్ ఆసుపత్రి ఉన్న ఇళ్ళన్నీ కావాలంటే కల్పిస్తాను, ఎవరు పోటీ రాకుండా చేస్తాను. కానీ మృత్యువు లేని జీవితం ఇప్పించడం కుదరదు, ఇంకేదన్నా కోరుకు అంటే వాడు బాగా ఆలోచించాడు. జగన్మాత, నాది ఒక విచిత్ర జీవితం, నేను హయగ్రీవుణ్ణి, గుర్రపుతల కలిగిన వాడిని, తెల్లని వాడిని, నాలాగా తెల్లగా గుర్రపుతలతో ఉన్నవాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడా, మరొకడెవడైనా ఉన్నాడా అని అడిగాడు. ఆవిడ చాలా తెలివైందిగా, వీడేంత తెలివైన వాడైతే అమ్మ ఇంకెంత తెలివైంది ఉండాలి, ప్రస్తుతానికి లేడు నాయన, భవిష్యత్ సంగతి చెప్పలేం కదా, అందుకని ప్రస్తుతానికి లేడు అనగానే, ఓ అయితే లేడంటే ఇక పుట్టడేమో, నేను తప్పింకెవరుంటారు, మహా అయితే నా కొడుకులు పుడితే నా పోలికి రావచ్చేమో చెప్పలేము, కాబట్టి నా కొడుకులు వల్ల నాకు ఎలాగో ఇబ్బంది ఉండదు. నాలాంటి హయగ్రీవుని చేతిలో తప్ప అన్యుని చేతిలో మరణం లేకుండా వరం ప్రసాదించు తల్లి అన్నాడు. తథాస్తు, నీకు మరణం అంటూ వస్తే హయగ్రీవుడి చేతిలోనే వచ్చుగాక, అచ్చ నీలాగే తెల్లగా ఉండే గుర్రపు విడగలిగిన వాడి వల్లే నీవు మరణింతువుగాక అని వరం ఇచ్చింది ఆవిడ. ఇంకేముంది, హయగ్రీవుడు ఆ కాలంలో లేడు గనక ఇక వీడు విజృంభించాడు. ఈ రాక్షసులు తపస్సు చేసేటప్పుడు ఎంత నిష్ఠగా చేస్తారో, ఒకసారి వరాలు రాగానే అంత విజృంభిస్తారు. ఒక్కసారి సిటిజన్షిప్ వచ్చేదాకా దాసాంజలేయ, వచ్చిందా వీరాంజలేయ, వీడు విజృంభించి లోకాల మీద పడ్డాడు. సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల మీదకి దాడి చేశాడు, అందరినీ పట్టాడు, పీడించాడు, పాలార్చాడు, వీడి దెబ్బకి లోకాలన్నీ హడిరిపోయాయి, ఇంకా మాకు దిక్కు ఎప్పుడు కలుగుతుంది, ఎవరు రక్షిస్తారు బాబోయ్ అని అందరూ వణికిపోయారు. చివరికి అంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పాహి పాహి అన్నారు. ఆయన అన్నాడు, అమ్మేమో వాడికి గొప్ప గొప్ప వరాలు ఇస్తోంది, వాడితో యుద్ధం చేయడం నాకేమో కష్టమైపోతుంది, అయినా సరే మీకు సాయంగా వస్తానని దేవతల్ని వెంట పెట్టుకుని, ఆయనకి బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కూడా సాయం చేశారట దేవతలకి. ఆ రాక్షసుడితో ఘోర యుద్ధం జరిగింది, 500 సంవత్సరాల యుద్ధం, దేవతలు అలసిపోయారు, త్రిమూర్తులు అలసిపోయారు, ఇంకా విష్ణు మామూలు అలసట కాదట. ప్రళయకాలంలో అప్పుడప్పుడు ఆయన యోగ నిద్రలో గడతాడే, అటువంటి ఆ నిద్రా సమయంలో వచ్చి అలసట వచ్చి దేవతలకు ఎవరికి చెప్పకుండా అదృశ్యమైపోయి పాల సముద్రంలో ఒక ఏకాంత ప్రదేశంలో నీటిలోనే హాయిగా పడుకున్నాడు. తల నీళ్లలో పడిపోతుందిట, అందుకని తలగడ కావాల్సి వచ్చింది ఆయనకి. వెంటనే ఏం చేశాడు, విల్లు బాగా ఎక్కువ పెట్టి, ఆ ఎక్కువ పెట్టిన విల్లు ఆయన ఎలా చెబితే అలా వింటుంది కనుక, సాధారణ మనం అయితే ఇలా విల్లు లాగితే మళ్ళీ ఆటోమేటిక్గా ముందు తాడు ముందుకు వస్తుంది, ఆ అల్లె తాడుని బాగా లాగి తాడు మీద తల పెట్టుకుని నిద్రపోయాడు. ఆయన వింటి నారి మీద తల పెట్టుకుని గాఢ సుషుప్తిలో గడిపోయాడు. ఇంకెక్కడ చూడండి, అసలు విష్ణు ఉంటేనే యుద్ధం అంతంత మాత్రంగా ఉంటే ఆయన మాయమైపోగానే దేవతల్ని వాడు చితక్కొట్టేశాడు. కొందరికి కాళ్ళు విరిగాయి, కొందరికి చేతులు విరిగాయి, నడ్డి పగిలిపోయింది, ఒకటే నడుము పీకేసింది, అంటే బ్యాక్ పెయిన్ చాలా కష్టం ఉండేది, అది రాకూడదు కానీ వస్తే ఇంక విమానంలో 15 గంటలు ప్రయాణం చేయలేడు. దాంతో ఈ దేవతలందరికీ ఒకటే నొప్పి వచ్చి తట్టుకోలేక, ఇదేమిటి శ్రీ మహావిష్ణువు మధ్యలో మాయమైపోయాడు, యుద్ధం ఆపేసి ఎక్కడున్నాడని వీడు పారిపోయారు, కకావికలై పారిపోయారట. ఒక ముక్కలు చెప్పాలంటే పోతన గారు కాంతి సీకులైపోయారంటాడు ఆయన. భాగవతంలో అష్టమ స్కంధంలో కాంతి సీకులు అంటే ఇంకో దేశానికి వలసపోయారన్నమాట. అప్పుడు ట్రంప్ లేడు కనుక. ఈ విధంగా మొత్తం మీద అందరూ తలో దిక్కుకి పారిపోయారు. చివరికి వాళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ ఏమిటిది, విష్ణువు కనపడలేదు, మనమా ఓడిపోయాం, తలో దిక్కుకి పోయాం, వాడు ఇంకా ఎప్పుడు ఎవరి మీద పడతాడో తెలియదు, రక్షించేవాళ్ళు ఎవరు అనగా, ఓ పని చేద్దాం, ఆయన వెతుకుదాం, ఏం చేద్దాం, మనందరం నారాయణ అని నామస్మరణ చేస్తే ఆయన కలికరించకపోతాడా అని వాళ్ళందరూ కలిసి చక్కగా హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద అని గోవింద స్మరణ చేసుకుంటూ ఎక్కడైనా శ్రీ మహావిష్ణువు దొరుకుతాడా అని వెతగ్గా వెతగ్గా పాల సముద్రంలో అల్లెతాడు మీద తలపెట్టి గాఢ సుషుప్తి అవస్థలో ఉన్న స్వామివారు దర్శనమిచ్చారు. వీళ్ళంతా ఆయన చుట్టూ చేరారు, లేవమన్నారు, ప్రార్థించారు, ఏం చేసినా ఆయన కదవటం లేదట. చాలా చిత్రమైన నిద్రలో ఉన్నాడు ఆయన. వాళ్ళకి మతిపోయింది, ఏమిటిది, లోకత్రాణ తొలగించి లోకాలని రక్షించేటటువంటి జగత్రాణ పరాయణైక చిత్తుడైన నారాయణుడు గాఢంగా నిద్రపోతే ఇక మనల్ని ఎవరు రక్షిస్తారు, ఏదో ఒక మార్గం చూడాలి మనం. బ్రహ్మదేవ నీకు పుణ్యం ఉంటుంది, ఈయన లేపాలి, ఈయన లేపితేనే మనం బ్రతుకుంటాం, ఆయన నిద్రపోతే మనం దీర్ఘ నిద్రలో గడిపోతాం, శాశ్వత నిద్రలో గడిపోతాం, ఏ క్షణంలో అయినా హయగ్రీవుడు తన రాక్షస సైన్యంతో మన మీదకి దండయాత్రకు రావచ్చు, ఈ గండం నుంచి రక్షించే బాధ్యత నీది అనగానే ఆయన వెంటనే ఏం చేశాట, ఈయన్ని నిద్ర లేపాలంటే నాకు భయంగా ఉంది, గాఢంగా నిద్రపోతున్నాడు, పైగా తండ్రి, నిద్రపోతున్న తండ్రిని లేపకూడదని శాస్త్రం, లేపితే పాపం, కాబట్టి ఓ పని చేయంటారా, నేను మీ అందరికీ ఏదో శక్తి ప్రసాదిస్తాను, వెళ్ళి ఆయన పట్టుకుని కుదిపి లేపండి, గాఢంగా నిద్రపోతున్నాడు ఆయన, మీరు లేపితే పాపం లేకుండా నేను చేస్తానండి, కానీ ఇంద్రుడు అన్నాడు, అమ్మమ్మో లేపితే మహాపాపం అండి, నేను లేపనండి అన్నాడు. ఎప్పుడైతే ఇంద్రుడు తప్పుకున్నాడో అందరూ నిద్ర లేపకూడదట, నిద్ర లేపకూడదట అని ఎవరికి వాడు తప్పుకున్నారు. బ్రహ్మంతటి వాడే అది నిద్ర లేపితే మహాపాపం అంటే ఎలా మరి. చివరికి బ్రహ్మగారు, మనందరం పాపభీతితో ఉన్నాం, ఆయన లేపడం లేదు, ఎవడో వాడి ఈ పాపం అంటగట్టేద్దాం, మనం కాకపోతే ఇంకోటి దొరకపోతాడా, నేను ఒక ప్రాణిని సృష్టిస్తాను, ఆ ప్రాణి ఈయనకి నిద్రాభంగం చేస్తుంది అని వెంటనే కళ్ళు మూసుకుని అమ్మని ధ్యానం చేసి ఒక విచిత్ర ప్రాణిని సృష్టించాడు. అది ఒక పురుగు, దాన్ని సంస్కృతంలో వమ్మిరి అంటారు. ఈ వమ్మిరి అనే పురుగును సృష్టించి ఓ పురుగా తొందరగా అరిగి ఆ శ్రీహరి నిద్రపోతున్న చోటికి వెళ్ళు, అల్లెతాడును కొరికి, ఎవడన్నా గాఢంగా నిద్రపోతున్నప్పుడు తలగడ లాగేస్తే మెరుకు వస్తుంది. శ్రీ మహావిష్ణువు అంటే నిద్ర మెరుకు వచ్చేవాడకలండి, కొంతమంది తలగడ లాగేస్తే బట్టలు ఇప్పేసినా నిద్ర రాని ఆ నిద్రలో మెరుకు రాని వాళ్ళని చాలా మంది చూశారు. రైల్వే స్టేషన్లో ఒక ఆయన పడుకున్నాడు, ఆయన పక్కన సూట్ కేసు పట్టుకుపోయారు, ఒక్క ఉపవస్త్రం ఒకటి తప్ప, అంతర్వస్త్రం తప్ప మిగతా అన్ని పట్టుకుపోయారు, అయినా తెలియలేదు వాడేవాడు మహానుభావుడు బాబు, కుంభకర్ణుడు యొక్క అన్నగారో తమ్ముడు. కానీ సహజంగా లోకంలో కొన్ని గట్టిగా తలగళ్ళు అయితే మాత్రం మెరుకు వస్తుంది, అల్లితాడుని కొరికేయి నువ్వు, దాంతో అప్పుడు ఏమవుతుంది, తాడు నీళ్ళలో పడిపోతుంది, ఆయన తల నీళ్ళలోకి వాలిపోతుంది, వాలితే ఆయన లేచి మాకు సాయం చేస్తాడు, కాబట్టి వమ్మిరి అల్లెతాడు కొరుకు అనగానే ఈ వమ్మిరి ఏం చేసింది, ఆయనకే చూసి అబ్బా మీరు ఎంత తెలివైన వాళ్ళు, మీ అందరూ నేమో అల్లెతాడు కట్ చేయరా, ఆయన నిద్ర లేస్తే ఆ నిద్ర లేపిన పాపం మీకు వస్తుందనే భయంతో నన్ను సృష్టించావా, బ్రహ్మదేవ నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు నీ బుర్రలోనే ఉన్నాను కాబట్టి నాకు ఆ విషయం అర్థమైంది, ఈ పాపం నే చేయను. అది ఒక అద్భుతమైన శ్లోకం చెప్పింది దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో శ్లోకం ఇది. నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యోః ప్రీతి భేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యాసమం స్మృతం. నిద్రాభంగ, ఎవరైనా బాగా అలిసి నిద్రపోతుంటే అటువంటి వాడని లేపితే బ్రహ్మహత్యా పాపం, నాలాంటి వాడును మా శాస్త్రి గారును పొరపాటును చంపేస్తూ వచ్చే పాపం, అలా మీరు చంపరు అనుకోండి, బ్రహ్మహత్యా పాపం నిద్రాభంగం అంటే తెలిసిన అంత మహాపాపం అది. రెండోది ఏం చెప్పింది, చాలా గొప్ప శ్లోకం అండి, అసలు దేవీ భాగవతానికి హైలైట్ అంటారు ఈ శ్లోకాన్ని. ఒకటి నిద్రాభంగం, రెండోది కథాచ్ఛేద, ఇలా పురాణం జరుగుతూ ఉంటే మధ్యలో వచ్చి ఏం చేస్తున్నావు అని పెద్ద పెట్టిన అరవడం, కుర్చీలు లాగడం, ఫోన్లు మాట్లాడుకోవడం, ఇలా కథాచ్ఛేదం చేయకూడదు. ఈ పురాణ కథకి భంగం కలిగిస్తే అది కూడా బ్రహ్మహత్యా పాపమే. మూడోది ఏంటి, దంపత్యోహ ప్రీతి భేదనం. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఉంటే వాడిని కలపడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు హాయిగా పిల్లలు మరి వారు వాళ్ళు ఆవిడ ఎంతో ఐకమత్యంతో కూర్చొని అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి గురువుగారు రండి అని వాళ్ళ ఇంటికి పిలుస్తారు. అంత మంచి దంపతులు ఉండుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి లేనిపోయిన ఆవిడ మీద చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ వారండి ఈ మధ్యన ఈ వయసులో నుండి ఎవరినో కార్యలో ఎక్కించి వెళ్ళారండి అంటే పాప ఆయన ఎంత పుణ్యాత్ముడు, లేనిపోయిన అలా చెప్పకూడదు మహాపాపం. ఆ మంచివాడి గురించి ఆవిడ దగ్గర చెప్పి ఒకసారి చెప్తే నమ్మకపోతావు, పదిసార్లు చెప్తాను అనమాట, ఒకటి రెండుసార్లు ఆయన అసలు నోట్లో వెళితే కొరకలేనంత మంచివాడు. ఇటువంటి వాళ్ళ మధ్యలో లేనిపోని భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టి వాళ్ళ మధ్యలో ప్రీతి భేదం కలిగిస్తే అది కూడా బ్రహ్మహత్య పాపం అని చెప్తారు. గుర్తుపెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కలపాలి తప్ప భార్యాభర్తని విడదీయకూడదు. శిశు మాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని మాట వరసకు కూడా వేరు చేయకూడదు. ఆసుపత్రిలో తల్లికి బిడ్డ పుట్టగానే ఎత్తుకుపోయి అమ్మడం అంటే ఎంత పాపం అని, అది కూడా బ్రహ్మహత్య పాపం అన్నారు. నిద్రాభంగం చేయరాదు, తల్లి బిడ్డల్ని వేరు చేయరాదు, కథాఛేదం పురాణ కథను ఆపకూడదు మధ్యలో, తల్లిని బిడ్డని వేరు చేయకూడదు, భార్యాభర్తల్ని ఏ పరిస్థితుల్లో కూడా విడదీయకూడదు. ఈ నాలుగు బ్రహ్మహత్య పాపాలతో సమానం. నిద్రాభంగం అంటే మళ్ళీ గాఢంగా నిద్రపోతున్న వాడే. ఇప్పుడు పురాణం వింటూ మధ్య మధ్యలో మునిగేస్తే ఆఖరి హార్ట్ ఇచ్చాక లేవండి అనకపోతే ఇక్కడ ఉంటాడే రేపటిదాకా, దానికి కూడా కొంచెం చూసుకోవాలి. మళ్ళీ నిజంగా జరిగింది కాబట్టి చెబుతున్నా నేను. చాలా కాలం క్రితం కోణార్క్ ఎక్స్ప్రెస్ అని ఉండేది, అది సికింద్రాబాద్ లో బయలుదేరితే వైజాగ్ తెల్లవారుజామున 2:30 3 వెళ్ళేది. అందులో పాపం లోయర్ బెర్త్ లో పడుకున్న ఆయన ఈ మిడిల్ బెర్త్ లో పడుకున్నవాడిని, ఏమండి మీరు ఏ ఊరు పెడుతున్నారంటే నేను వైజాగ్ అన్నట్ట. నేను వైజాగ్ దిగాలండి, నాకు పడుకుంటే మెలకు రాదండి, మీకు పుణ్యం ఉంటుంది, వైజాగ్ రాగానే లేపండి అన్నట్ట. ఈ మిడిల్ బెర్త్ లో పడుకున్న ఆయన నా పురాణం విన్నాడు, నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యా పాపం అన్నట్ట అది విన్నాడు ఆయన. సరే వైజాగ్ వచ్చింది 3 ఈయన లేచాడు, ఆ కింద ఆయన గురు పెట్టి నిద్రపోతున్నాడు. ఈ పద్మాకర్ గారు బ్రహ్మహత్యా పాపం అన్నారు, అనవసరంగా ఆయన లేపారంటే బ్రహ్మహత్యా పాపం వస్తుంది, పుణ్యం ఎంత పాపం ఎంత ఎందుకని లేకుండా పోయాడు. వీడు పరంపరం పోయాడు, ఇంకా కొడంచి నారాయణయాత్ర పడ్డాడు. కాబట్టి అక్కడ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిద్రాభంగం అనవసరంగా చేయకూడదు. హాయిగా ఇంట్లో నిద్రపోతున్నారు తెల్లవారుజామున, మనకేం పని లేదు ఎందుకు లేపడం. అదే చెక్క పంపకి నిప్పు అంటుకుంది, అప్పుడు లేకపోతే ఎలాగా నిద్రాభంగం చేస్తే పాపంట బ్రహ్మహత్య పాపంటే వీడు హత్యైపోతాడు. అప్పుడు ఇల్లు అంటుకున్నప్పుడు టక్కన బయటికి లాక్కురావాలి, లేపాలి, అవసరమైనప్పుడు లేపాలి, అనవసరంగా లేపకూడదు. ఇప్పుడు విమానం ఎక్కాడు వాడు దిగిపోవాలి, లేపాలి. ఇవన్నీ కూడా సూక్ష్మధర్మం వేరు, స్థూల ధర్మం వేరు. ఏమైనా నేను ఇవి చెయ్యను, ఇది బ్రహ్మహత్యా పాపము అన్నది. ఆ బ్రహ్మ ఆశ్చర్యపోయి ఓసిపురుగా పుట్టి పట్టుమని 10 అవ్వలేదు, పుట్టించిన తండ్రికే నీతులు చెబుతున్నావు, సరే సంతోషించాను నీ నీతికి, కానీ నీకు పాపం రాదు ఎందుకంటే బ్రహ్మనైన నేను ఆదేశించాను. బ్రహ్మ చెప్పింది ధర్మం. లోకశ్రేయస్సు కోసం విష్ణువు లేవాలి, లేవాలంటే అల్లితాడు కొరకాలి. అలా కొరకడం వల్ల ఆయనకి నిద్రాభంగం అవ్వడం వల్ల నీకు పాపం రాకుండా నేను వరం ఇస్తానంటే మీరు ఎన్ని చెప్పినానండి, నాకు భయంగా ఉందండి అది. గట్టిగా చెప్పాడు ఆయన, నీకేం భయవక్కర్లేదు, నేనున్నాను, అవసరమైతే నీ బదులు జపం చేస్తాను అన్నాడు ఆయన. నయా పైసా దక్షిణ పుచ్చుకోకుండా ఋత్యుగ్వరణ నేనే చేసి నీకోసం జపం చేస్తాను, కావాలంటే విల్పిటాసులో చేస్తాను, సత్యనారాయణ సంగుడిలో జపంతాను, నువ్వు నాకేం చెక్కి ఒక్కలేదు, డాలర్కి చిక్కు లేదు నీకంటే. చివరికి ఆయన బతిమాలగా చాలా తెలివైంది, మహాభయంకరమైన తెలివి అచ్చే ఆ బమ్మిరికి. అది ఏమందో తెలుసా, ఏమండి మీరు చెప్పినట్టే తాడు కొరిక ఆయన లేపుతాను అనుకోండి, నాకేంటి అంటే లంచం అలా పుట్టింది. చరిత్రలో మొట్టమొదటి లంచమండి. అప్పుడు బ్రహ్మ తెల్లబోయి ఆ నా సృష్టిలో ఏం లోపం ఉండదు, పుట్టి పుట్టగానే జగన్నాయకుడినైనా జగత్పితరుడినైనా బ్రహ్మనే లంచం అడుగుతోంది. ఇది లంచం లేకపోతే కంచం కూడా కదా కలదు అన్నమాట. సరే నీవు ఏదో ఒకటి ప్రయోజనం ఆశిస్తున్నావు, నీకు ఒక వరం ఇస్తున్నా. యజ్ఞం చేస్తున్నప్పుడు సుక్కు స్రవల నుంచి నెయ్యి కారి నేల మీద పడుతుంది, ఆ నెయ్యి నీకు ఇస్తున్నాను, ఆ నెయ్యి నీకు హవ్యంలో ఒక భాగం ఇస్తున్నాను. అందువల్ల నేల మీద పడిన నెయ్యి ఎవరు తీయకూడదు, తొడవకూడదట. యజ్ఞం పూర్తయ్యేదాకా అలా ఉంచేయాలి, ఆఖరిని పూర్ణాహుతి అయిపోయినా 4 తర్వాత అప్పుడు తొడవాలి, ఈలోపు తొడవకూడదు. ఈలోపు దాన్ని అదృశ్య రూపంలో ఆ బమ్మిని స్వీకరిస్తుంది. ఈ సుక్కు స్రవల నుంచి కారిన నెయ్యి నీకు ఇస్తున్నాను. అందుకే యజ్ఞం అయిన వెంటనే ఆ గుండం చుట్టూ ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేయకూడదు, ఎవడ పడితే వాడు దాని మీద కడకూడదు వేదిక దగ్గరికి. ఇవి నియమాలు. కనీసం 4:30 కాలం ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయకూడదు, చేస్తే యజ్ఞ ఫలితం అంతా శూన్యమైపోతుంది. నేను చెబుతున్న మాట కాదు, వ్యాసుడు వేదాల్లో చెప్పిన మాట, దేవీ భాగవతంలో స్వయముగా దానిని శ్లోక రూపంలో చెప్పారు. అనగా లేదండి, ఎంత చేసి ఈ డ్రాప్స్ ఏనా అండి, కొద్దిగా అమెరికా వెళ్ళి ప్రయాణం చేస్తే 1 అక్కడ ఇట్టండి, అలా ఉంది. ఎంత స్కాలమైనా 1 ఇస్తే బాగుంటుంది,
చిచ్చిచ్చి చుక్కలు ఏమిటండి అంది. సరే అప్పుడు ఆయన ఆలోచించాడు, ఓ పని చేద్దాం, ఇంకొక వరం ఇస్తున్నాను నీకు. రెండో వరం ఏమిటి, చాలామంది పుస్తకాలు కొరుక్కుని ఇళ్లలో పెడతారు, మాట వరుసకు కూడా పుస్తకం బయటికి తీరు చదవరు, మరికొంతమంది కొనరు. ఏమండి ఒక్కసారి ఎవరా అని పుచ్చుకుని సేకరణ పేరుతో తస్కరణ చేస్తారు. ఈ విధంగా ఇతరుల నుంచి తస్కరించినా ఇంట్లో పెట్టి చదవకపోయినా ఆ పుస్తకములన్నీ నీవే. ఇంటికి వమ్మిరి అంటే తెలుగులో చెదపురుగు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. చెద అలా పుట్టింది, ఎవరికి ఇవ్వకుండా ఉన్నటువంటి అపవిత్ర వస్తువులన్నీ నీవైపోతాయి. ఎంత గొప్ప వస్తువైనా ఎవరికి ఇవ్వకపోయినా తాను చదవకపోయినా ఆ పుస్తకాలన్నీ నీవే. అప్పటి నుంచి పుస్తకాలకి చెద అలా పడుతుంది. మనం అందుకే అప్పుడప్పుడైనా ఇంట్లో ఏం చేయాలన్నమాట, ఊరికే అలా షో కేసులో పెట్టినట్టు బీరువాలో పెట్టండి, నా దగ్గర ఇన్ని ఉన్నాయండి అంటే ఏమిటో ఉపయోగం, తిరగేయాలి లేకపోతే చెదలు పట్టుకుపోతాయి. ఇప్పుడు ఈ రెండు వరాలు అయ్యాక మళ్ళీ ఏముందో తెలుసా, మీరింతా చేసి నేతి బిందువులు ఇచ్చారు, ఏదో పుస్తకాలు చదవకపోతే ఆ పుస్తకాలు అన్నారు, పుస్తకాలు నేతి బిందువులేనా, ముచ్చటగా మూడో వరం ఇవ్వండి అంది. ఓ అంతకంటే సముద్రమే నువ్వు అనుకునేనా. అయితే ఓ పని చేద్దాం, ఈ రోజు నుంచి నేల మీద ఎవరి చేతిలో నుంచి అయినా వస్తువు నుంచి జారిన ద్రవం మాత్రం నీది, ద్రవ పదార్థం మాత్రం మానవులు ఎత్తకూడదు. ఒక ఆవిడ చేత్తో గురువు గారికి పొద్దామని మజ్జిగ పట్టుకొచ్చింది, పెరుగు పట్టుకొచ్చింది, కర్మగారు ఆ మజ్జిగ ఆయన మీద పడిన ఎత్తు మించి కిందకి దారింది. అప్పుడు ఇంకా అది ఎత్తకూడదట గురువుగారు, చూస్తూ చూస్తూ ఇంత పెరుగు ఎలా బయట పారమోస్తామండి అని అంత నేల మీద, అందులో చెక్క నేల దరిద్రం అదేదో ఉంటుంది, ఈ కార్పెట్ మీద ఉన్నటువంటి పెరిగి నాకు అంతలో పోయిపోవడం అది అంతరా. కాబట్టి ఇదంతా చెద పురుగుది. ఈ నేల మీద ఒలిగిపోయిన ద్రవం, అది కాఫీ అయినా నెయ్యి అయినా లేకపోతే ఇంకే పదార్థమైనా, ద్రవం మాత్రం ఇక చెద పురుగుది, వమ్మిరిది, ఎవరు ఎత్తకూడదు. ఇప్పుడు మీకు అర్థమైందా, భూదేవి కర్ణుడిని అందుకు చెప్పించింది. ఒక పాప నేతి గిన్నె పుచ్చుకుని పరిగెడుతూ ఉంటే కర్ణుడు గుర్రం మీద మహావేగంగా వచ్చాడు. ఆ కర్ణుడి గుర్రం గుద్దేయడం వల్ల ఆ పాప చేతిలో ఉన్నటువంటి నెయ్యి నేల మీద ఒలిగిపోయింది. ఆ పాప నాకు ఆ నెయ్యి కావాలి, లేకపోతే నా సవతి తల్లి నన్ను కొట్టి చంపేస్తుంది బాబోయ్, అసలే మా పిన్ని దుర్మార్గురాలు పిన్ని నాకు నేతి గిన్నె అంది. అనగానే ఈయన ఏం చేశాడు, ఆ నేతిని నేలలో ఉన్నదాన్ని గట్టిగా ఇలా పిండి మళ్ళీ ఆ గిన్నెలో పోశాడు. అప్పుడు భూదేవి ఏమంది, బ్రహ్మదేవుడు వమ్మిరికి వరం ఇచ్చాడు, నేల మీద పడిన ద్రవం ఎత్తితే ఉపద్రవం వస్తుంది మీకని, నువ్వు వినిపించుకోకుండా నన్ను పిండావు, అందువల్ల భవిష్యత్తులో నీ రథచక్రం భూమిలో కురుంగిపోగాక అని చెప్పించింది. అది ధర ఇచ్చిన శాపం చూశారు. అందుకే ఎత్తకూడదు, కర్ణుడికి అహంకారం కాబట్టి పట్టించుకోకుండా ఎత్తాడు, అంతమయ్యాడు. నేల మీద ఒలికిన ద్రవాలన్నీ ఓ వమ్మిరి నీవి, కానీ ఘన పదార్థాలు మానవులువే. ఘన పదార్థాలు కూడా ఎత్తకపోతే మనం బతకలేం కనుక, ఏం చేత ఒడ్లోవి నేల మీద ఉంటాయి, ధాన్యం అంతా నేల మీద పోసి కుప్పను ఉరుస్తారు. అందుకని ఘనం ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ బాదం పప్పులు ఉన్నాయి, పొరపాటు చెయ్యి దగ్గర కింద పడ్డాయి, వెంటనే ఎత్తిన దగ్గర పెడితే నేను అందరికీ ఇస్తాను, మీ అదృష్టాన్ని బట్టి వాటిని శుభ్రంగా ఉప్పు ఊరుకుని తిరిగి, అదేం ప్రమాదం లేదు. ఏం చేతంటే ఘన పదార్థములకు ఎప్పుడూ దోషం లేదట. ఒక్క నీళ్లు, కాఫీ, తేనె, నూనె ఇలాంటి ద్రవ పదార్థాలు మాత్రం ఎత్తకూడదు సుమారు, కానీ అప్పుడు సంతోషించింది. ఇక చాలంటే మూడు కోరికల కంటే ఎక్కువ కోరను నేను, బాగుండదు. మూడు కంటే ఎక్కువ కోరితే మీ మూడు పాడైతే ఇంకేం శాపం వస్తుందో. ఇప్పుడే కొరుకుతానని మహావేగంగా వెళ్ళి అల్లెతాటిని పుటుక్కును కొరికింది. బ్రహ్మాండమైన శబ్దం వచ్చేసింది వెంటనే. ఆ అల్లెతాడు బాగా లాగి ఎక్కువ పెట్టి వెరిగి పెట్టాడుగా విష్ణువు, అందులో శారంగమనే కోదండం. ఆ కోదండం యొక్క తాడు ఎలాస్టిక్ కంటే గట్టిగా ఉంటుంది. దాంతో అది నొక్కగానే, అది కొరకగానే ఆ తాడు మహావేగంగా పైకి లేచింది. ఆ లేవడంతో శబ్దం పుట్టింది. ఆ శబ్దానికి లోకాలన్నీ గజ గజ వణికిపోయాట. ఏమి శబ్దం అంటే ఆ మహారథానికి, అతర్రిం కొండలతో డభూమి గ్రహతారానీకముల్మింటిపై బెదరం దిక్కుల మారు మ్రోత లెసగం భీతిల్లి లోకంబులు కదలం బారెను. ఈ కొండలతో గుట్టలతో ఉన్న భూమండలం అంతా గదగద వణిగిపోయింది. ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు గతులు తప్పేశాయి, దిక్కులు మారుమోగిపోయాయి, సముద్రాలు ఉప్పొంగిపోయి పెట్ట పిడుగులు మోసన్ మహోదక తన పెద్ద పెద్ద పిడుగులు నేల మీద పడ్డాయి. సముద్రాలేమో చెలియని కట్ట దాటి మరీ వచ్చేసాయి. ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది. ఈ అల్లెతాడు మహావేగంగా పైకి లేచిపోవడంతో విష్ణువు తల తెగి సముద్రంలో పడిపోయింది. తల లేకుండా కదా, కేవలం మొండే మిగిలింది. దేవతలు, బ్రహ్మ హాహాకారాలు చేశారు. మనం ఏదో తెలివైన వాళ్ళం, అల్లెతాడు తెగితే విష్ణువుకి నిద్రాభంగం అవుతుంది అనుకున్నాం, శిరశ్చానం అయిపోయింది ఇదేమిటి అనుకుని వాళ్ళంతా ఒడికిపోయారట.
అయ్యయ్యో 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 అని ఏడుస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మన్నాడు మన ఏడ్చి ఉపయోగం ఉన్నది, ఏదో ఒక ప్రబలమైన శక్తి ఈయనకి ఈ గండం తెచ్చిపెట్టింది, ఆ శక్తే అమ్మవారు అని వాళ్ళంతా మళ్ళీ అమ్మని భక్తితో ప్రార్థించారు. అమ్మ ప్రత్యక్షమై, నాయనలారా ఇదంతా నా మహామహిమ, ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో లక్ష్మీదేవి తన పాదాలు ఒత్తుతూ ఉండగా ఆవిడ చూసి ఒక నవ్వు నవ్వేట. దానికి ఒక కారణం ఉన్నది, లక్ష్మికి కాటుక పెట్టుకుని అలవాటు ఉంది. పూర్వం ఆడవాళ్ళు అని ఉండేవారు, వాళ్ళ కళ్ళకు కాటుకు పెట్టుకునేవారు. ఆ కళ్ళ కాటుకి ఏం చేసింది ఆవిడ ఇలా రాసుకుందిట, ఆ రాసుకోవడంలో ఆ కాటుకు వచ్చి బొద్దుగ్గకి ఇంత మచ్చలా తయారయ్యేది. నిజానికి ఆ మచ్చ చాలా అందంగా ఉంది, బ్యూటీ స్పాట్. ఎంత ఎర్రగా ఉంటుందండి లక్ష్మి అంటే బంగారపు రంగులో ఉంటుంది, హిరణ్యవర్ణం బంగారపు రంగులో ఉండునది. అటువంటి తల్లికి ఈ మచ్చ అందమే తెచ్చింది. అందాన్ని చూచి విష్ణు ముసిముసి నవ్వులవ్వాడు. కానీ ఆవిడికి ఏమనుమానం వచ్చింది, కాలప్రభావం వల్ల ఈయన ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నాడు, కారణం లేకుండా నవ్వడే, ఏదన్నా సవతిని మళ్ళీ తెచ్చాడా లేక ఎవరి వెంటనే పడ్డా నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నాడా అని రజోగుణంతో ఆగ్రహించిందిట ఒక్కొక్కప్పుడు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు. మనం అవతల వాడిని ఆప్యాయంగా పలకరించడానికి నవ్వేమనుకోండి, ఏం పళ్ళు బయటపెట్టి వెక్కిరిస్తున్నాం అంటాడు. నవ్వలేమనుకోండి, ఏం బిగుసుకుపోయాం అంటాడు. కాలం కలిసి రాకపోతే ఇలా ఉంటుంది, కాలం కలిసి వస్తే ఇలా అన్న హాయ్ అన్నాడండి అంటాడు. మన కోపం వచ్చి చెయ్యొత్తినా పద్మాగర్ గారు ఎంత మంచివాడండి హాయ్ అంటాడు, నా లాంటి వాడిని కూడా అంటాడు. ఏది మన కాలం కలిసి వస్తే, కాలం కలిసి రాకపోతే దీనిస్తే కొట్టాడు అంటారు. చెప్పాను కదా, ఆ కాలం కలిసి రాక అమ్మవారికి ఆగ్రహం పెరిగి ఈ నవ్వు ఆవిడికి కోపం తెప్పించగా నన్ను చూచి నవ్వావు, సవతిని తెద్దాం అనుకుంటున్నావు, సవతి పోరు కంటే విధవనైనా పర్వాలేదు అంటే ఆడవాళ్ళు సవతిని భరించలేరట అని దేవి భాగవతంలో అన్నారు. నేను అలా అందుకని నీవు ఏమని పోతున్నాడు, నిద్రపోతున్నప్పుడు నీకు తల తెగి సముద్రం పాలైపోగాక, శిరస్సు ఎవరికి దొరకకుండా పోగాక అని చెప్పించింది. ఆనాడు లక్ష్మిలోనే ప్రవేశించి రజోగుణం రేకెత్తించి ఈ శాపం నేనే ఇప్పించాను. దీనికి ఒక కారణం ఉన్నది, అది మీకు తెలుసు. హయగ్రీవుడు నా కోసం తపస్సు చేసి హయగ్రీవుడి చేతిలో మాత్రమే చావు రావాలని కోరాడు. మరో హయగ్రీవుడు పుట్టాలంటే మామూలు వాడి వల్ల ఆ హయగ్రీవుడిని చంపడం అవ్వదు గనక విష్ణువే హయగ్రీవుడు అవ్వాలి అని సంకల్పించాను. హయగ్రీవుడు అవ్వాలంటే ముందు ఉన్న గ్రీవం పోవాలి, పోవడానికి అమ్మవారి చేత శాపం పెట్టించాను. ఈ అవతారానికి అదొక ప్రత్యేకత, ఈయన తలపోయిందని మీరు వెంగపెట్టుకోకండి. ఈ మయుడు విశ్వకర్మ చాలా గొప్పవాళ్ళు, దేవశిల్పులు వాళ్ళు. దేవశిల్పి అయిన విశ్వకర్మని రాక్షస శిల్పి అయిన మయుణ్ణి పిలిచి గుర్రపు తలని ఇనుముతో తయారు చేయించండి, ఆ ఇనప గుర్రపు తల ఈయన మొండానికి తగిలించండి, వెంటనే ఈయన నల్లని శరీరం కాస్త తెల్లగా మారిపోయి ఈ గుర్రపు తల కాస్త జీవం పొందుతుంది, తెల్లని రూపంతో హయగ్రీవుడు అవుతాడు, ఈయన మీకు మేలు చేస్తాడు అని అమ్మ అదృశ్యురాలు అయిపోయింది. వెంటనే వెళ్ళు దేవశిల్పి అయిన విశ్వకర్మని దానవ శిల్పి మయుణ్ణి పిలిచారు. ఆ ఇద్దరు కలిసి అందమైన గుర్రపు తల తయారు చేశారట ఇనుముతో. ఆ ఇనప గుర్రపు తల అమ్మ చెప్పినట్టే ఈ విష్ణు మొండానికి తగిలించగానే టక్కు అతుక్కుపోయింది. అది ఏ ఫెమికాలు పెట్టలేదు, ఏ తుమ్మజిగురు లేదు, అది అమ్మ అనుగ్రహం అంటే. ఆ గుర్రపు తల తగలగానే ఆయనకి ప్రాణం వచ్చి గుర్రపు తలకున్న నలుపు అంతవరకు ఆయనకున్న నీలం అన్నీ పోయి పూర్తిగా స్వచ్ఛమైన తెల్లని రంగులోకి వచ్చాడు ఆయన. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ఇప్పుడు అలాంటి హయగ్రీవుడు తయారయ్యాడు. ఆయన ఎలాంటి వాడు, ఆనంద స్వరూపుడు, మామూలు ఆనందం కాదు, జ్ఞానము వల్ల వచ్చే ఆనంద స్వరూపుడు ఆయన. ఆనందం జ్ఞానం వల్ల వస్తే అది గొప్ప ఆనందం. లడ్డు తిన్నాం ఆనందమే, కానీ ఎక్కువ తింటే ఆ తర్వాత గ్యాస్ ట్రబుల్ కొట్టుకుంటుంది, అప్పుడు అది ఆనందం ఎలా అవుతుంది. ఒక వస్తువు వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం, అదే జ్ఞానం వల్ల వచ్చే ఆనందం శాశ్వతం. అటువంటి జ్ఞానానందమే ఆయన స్వరూపం, అందుకే జ్ఞానానందమయుడు ఆయన. స్వచ్ఛమైన స్ఫటికంలాగా తెల్లగా ఉంటాడు ఆయన, సకల విద్యలకి ఆధార స్వరూపుడు ఆయన. అటువంటి హయగ్రీవుడికి నమస్కరించారు దేవతలు. హయగ్రీవుడు ఇప్పుడు ఒక్కసారి హుమ్మని లేచాడు, సకలు ఆ జూలు అటు ఇటు విదిలించాడు, మంచి సకిలింపు చేశాడు. ఈ హయగ్రీవుడు వెళ్ళాడు, ఆ హయగ్రీవుడితో ఘోరయుద్ధం చేశాడు, వాడిని చీల్చి చెండాడాడు. వాడిని చంపగానే దేవతలారా నాకు ఇప్పుడు ఏదో తెలియని ఒక భవ్యానందం నవ్యానందం కలిగింది, నేను కొంతకాలం పాటు ఈ హయగ్రీవ రూపంతో భూలోకానికి కడతాను. ఇంతకు పూర్వం హయగ్రీవ రాక్షసుడు తపస్సు చేసిన చోట నేను కూడా అమ్మ కోసం తపస్సు చేస్తాను, మీరు వెళ్ళిరండి, ఇక మీకు లోకకంటకుడైన హయగ్రీవుని పేడ వదలిపోయింది గనక నిశ్చింతగా పొండని వాడని పంపి ఈయనొచ్చి భూలోకంలో అస్సాములో గౌహతిలో ఆ మణిపర్వతం మీదే 1000 ఏళ్ళు మహాతపస్సు చేశాడు. ఆ మహాతపస్సుకి మెచ్చుకుని అమ్మవారు జగదంబ శ్రీ లలితాపరాభట్టారికి ప్రత్యక్షం అయ్యింది. ఆ ప్రత్యక్షమైన అమ్మవారికి ఆయనకి మధ్యలో జరిగిన సంభాషణ, అపూర్వమైన తక్కిన కథలు, బీజాక్షరాల మహిమలతో కూడిన కథలతో మళ్ళీ రేపు మూడవ రోజు కార్యక్రమంలో కలుసుకుంటాం. చూసారా సప్తాహం ఎంత వేగంగా వెళ్ళిపోతుంది. ఇదే కాలం యొక్క లక్షణం. కింద సంవత్సరం వచ్చినంతసేపు పట్టలేదు, ఈ సంవత్సరం వచ్చింది. అప్పుడు ఈ సంవత్సరంలో 2 రోజులు వెళ్ళిపోయాయి. కాబట్టి సప్తాహంలో ఈ ఒక్కరోజుకి బద్దకిద్దాం అనుకుంటే యముడు బద్దకించడు. కాబట్టి యమగండం నుంచి బయటపడాలంటే యమగండం అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలం నుంచి బయటపడాలంటే ఏ గండము లేకుండా ఉండాలంటే అమ్మవారి పాద పద్మాలను ఆశ్రయించాలి. రేపు మళ్ళీ జగన్మాతృ వైశిష్ట్యంతో కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.